Señora, buen día. Acharya Swami garu, Mathumata in Rasimita and Grandalo, Vishnu Sahasranamalaki Vyakhyana Rasaru, Mathumata. Every day, he was in the same time, he was in the same time. He was in the same time, Prakarana Grandhavana Antaru. Acharya Swami garu, Murrakal Grandalo Rasaru. ఒకటి స్తోత్ర గ్రంథాలు, రెండు భాష్య గ్రంథాలు, మూడు ప్రకరణ గ్రంథాలు. స్తోత్ర గ్రంథాలంటే దేవతలను స్తోత్రం చేస్తూ రాశారు. రాముడు, కృష్ణుడు, శివుడు, లక్ష్మీదేవి. అంటే మన అందరికీ ఒక దేవుడు అంటే ఇష్టం. అందరికీ ఒక దేవుడు అంటే ఇష్టం ఉండదు. అందరికీ తరో దేవుడు అంటే ఇష్టం. అంటే ఎవరి దేవుని వాళ్ళు స్తోత్రం చేసుకోవడానికి అందరి దేవుడి మీద స్తోత్రాలు రాశారు. ఇప్పుడు భాష్య గ్రంథాలు. భాష్య గ్రంథాలు అంటే ఉపనిషత్తుడికి, భగవద్గీతకి, బ్రహ్మసూత్రాలు, అట్లా మూడాటికి కూడా భాష్యాలు రాశారు. శంకరాచార్యుల గారు రాకముందు నుంచి కూడా భగవద్గీత ఉంది. భగవద్గీత వచ్చి 5000 సంవత్సరాలు అయింది. కానీ ఆచార్య స్వామి గారు వచ్చి 1200 సంవత్సరాలు అయింది. భగవద్గీత కింద ఖ్యాతి లేదు ఆచార్య స్వామి వారు రాకముందు. ఆయన వచ్చి భగవద్గీతకు అర్థం రాసి అది దేశంలో ప్రచారం చేశారు. దాన్ని శంకర భాష్యం అంటారు. గీతలు శంకరులు కూడా గీత మీద భాష్యం రాశాడు, ఉపనిషత్తుల మీద భాష్యం రాశాడు, తర్వాత బ్రహ్మసూత్రాల మీద భాష్యం రాశాడు. హిందూ మతం గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడాలంటే ఈ మూడు చైతన్యం కానీ హిందూ మతం మీద మాట్లాడటానికి ఒక అర్హత కాదు. రెండు ఉపనిషత్తులు, రెండు బ్రహ్మసూత్రాలు, మూడు భగవద్గీత. ఈ మూడు చైతన్యం కానీ వాడికి ప్రమాణంగా చెప్పలేదు. దీన్ని ప్రస్థానత్రయం అని పిలుస్తారు. అది అంటే మూడు చదివిన వాడు కానీ హిందూ మతం గురించి వివరంగా చెప్పలేడు. ఈ మూడాటిలో కూడా వ్యాఖ్యానం వేశారు ఆచార్యులు వారు. దాన్ని భాష్య గ్రంథాలు అంటారు. ఆ భాష్య గ్రంథాల ముందు సముద్రం, మనం సముద్రంలో ఈత ఎలా ఉంటుందో సముద్రం, సముద్రం అంటే ఆవరగట్టు కనపడదు, అలాగే సముద్రం ఉన్నట్టు ఉంటాయి ఈ భాష్య గ్రంథాలు. ఈ స్తోత్ర గ్రంథాలు మామూలుగా మన కాలంలో నది లేకుండా ఉంటాయి. ఈ భారలో మనం స్తోత్రం చేసుకోవడానికి, దేవుని స్తోత్రం చేసుకోవడానికి పనిపించే గ్రంథాలు. అలాగే మూడు ప్రకరణ గ్రంథం. నేను చూడాలనే ప్రకరణ గ్రంథం. ప్రకరణ గ్రంథం అంటే ఏంటంటే ఆ వేదాన్ని అందరూ అర్థం చేసుకోలేరు. అంటే వేదాల్లో సారాన్ని తీసుకుని ఆయన సొంత మాటలతో కొన్ని పుస్తకాలు రాశారు. అది దాన్ని ప్రకరణ గ్రంథాలు. ప్రకరణ గ్రంథం అనే పేరు ఎందుకు వచ్చిందంటే వేదంలో ఉన్న సారాన్ని ప్రకటించారు కాబట్టి దాన్ని ప్రకరణ గ్రంథాలం అని పేరు. అంటే ప్రకటించారు, సాధారణ ప్రకటించారు కాబట్టి ప్రకరణ గ్రంథాలు అన్న పేరు వచ్చింది. అలాగే కొన్ని ప్రకరణ గ్రంథాలు రాశారు. అందులో వివేక చూడమని ఒకటి. వివేక చూడమని చివరి రోజుల్లో రాశారు ఆచార్యుల వారు. చివరి రోజుల్లో రాశారు ఆచార్యుల వారు. ఒకటి చెప్పారు, ఎన్ని జన్మలు వచ్చినాయి ముందు లేదు అన్నారు. ఒకటి పరమేశ్వరుడు మీద భక్తి. ఉపనిషత్తులు ఏ విద్య అయితే చెప్పాడో ఆ విద్యం కనుక మనం వంట పట్టించుకుంటే అది ఉపనిషత్తు మతాన్ని. అంటే ఉపనిషత్తుల్లో ఏ విషయమైతే వివరంగా చెప్పారో ఆ విషయం మనకు అర్థమవుతుంటే మనం వంట పట్టించుకుంటే. రెండు పరమేశ్వరుడు పట్ల, సర్వేశ్వరుడు పట్ల మనకు ప్రీతి భక్తి కలిగి ఉంటే ఎన్ని జన్మలు వచ్చినా ఇబ్బంది లేదన్నారు. అసలు మానవ రూపం రావటమే చాలా కష్టం. జీవుడు అనేక రూపాలు ధరించవచ్చు, కానీ మానవ రూపం ధరించడం కూడా చాలా కష్టం. అంటే మానవ జన్మ రావటం అంటే పూర్వజన్మలో మీరు ఏదో కొంత పుణ్యకార్యక్రమాలు చేసి ఉంటేనే మానవ జన్మ వస్తుంది, లేదా జంతువు జన్మే. అంటే మానవ జన్మ రావటమే విశేషం, అది సామాన్య విషయం కాదు. పూర్వజన్మలో మీరు ఏదో కొంత మంచి చేసి ఉంటారు, లేకపోతే మానవ జన్మ కూడా రాదు. మానవ జన్మ రావటం కష్టం, మానవ జన్మ వచ్చిన తర్వాత పవిత్రుడిగా జీవించటం కష్టం. అంటే పవిత్రుడిగా మనస్సును ఏకాగ్రం చేసుకోవటం, పరమ పవిత్రం మనస్సును పవిత్రం చేసుకోవటం, శాంతిగా ఉండటం, శాంతిగా జీవించటం కూడా ఇంకా కష్టం. కొంతమందికి పవిత్రత ఉండొచ్చు, మంచితనం ఉండొచ్చు, ఆధ్యాత్మిక జీవితాన్ని అలవర్చుకోవాలి, భగవద్ అనుభవం పొందాలి, జీవిత రహస్యం ఏంటంటే తెలుసుకోవాలి. అనుజన్మ రావడం కష్టం, పవిత్రంగా జీవించాలి, ఉన్నత భావాలతో ఉదాత్త భావాలతో జీవించాలని రావటం ఇంకా కష్టం. ఆధ్యాత్మిక జీవితం కూడా అవసరం, జీవితంలో మన ఆధ్యాత్మిక ఔన్నత్యం పొందాలనే సంకల్పం రావటం కూడా ఇంకా కష్టం. ఒకదానికంటే ఇంకొకటి మరొకటి కష్టం అని ఆచార్యులు వారు చెబుతున్నారు. ఇంతకంటే కష్టం ఇంకోటి ఉంది. మీరు భగవద్గీతను చదువుకుని ఉపనిషత్తులు చదువుకుని జ్ఞానులు చెప్పిన మాటలు చదువుకుని అర్థం చేసుకోవడం ఇంకా కష్టం. ఒకదానికంటే ఇంకోటి కష్టం, ఒకదానికంటే ఇంకోటి కష్టం అని ఆచార స్వామివారు చెబుతున్నారు. అంటే మీరు భగవద్గీత చదివితే చదివేయచ్చు, ఆ చదివింది భగవంతుడు హృదయం ఏమిటి, ఆ శబ్దానికి అర్థం ఏమిటి, అందులో పుస్తకంలో రాసిన తాత్పర్యం ఏంటి, మనం గ్రహించవలసిన విషయం ఏంటి, అంటే భగవంతుడు ఏ ఉద్దేశంతో అయితే శబ్దాన్ని వాడాడో ఆ శబ్దాన్ని ఉన్నది ఉన్నట్టుగా తీసుకుని దాని తాత్పర్యాన్ని గ్రహించడం ఇంకా కష్టం. అంటే శబ్దాన్ని అర్థం కూడా గ్రహించడం కష్టం. ఏం చేయాలి, మనలో ఉంటుంది వాసనలు, మనలో ఉంటుంది సంస్కారాలు, టెండెన్సీస్, ఆ శబ్దం యొక్క అర్థాన్ని సరిగ్గా కానివి, బుర్రకు పట్టనందులు అది. అంటే ప్రాపర్గా స్క్రిప్చర్ చదివి ఉపనిషత్తు చదివామనుకోండి, ఆ ఉపనిషత్తు యొక్క అర్థాన్ని ఉన్నది ఉన్నట్టుగా మన తలకాయకు పట్టినప్పుడు మన మనలో ఉన్న వాసన చెందమిషి. అంటే మీరు అనుకోవడం తేలిక కాదు, ఆ శబ్దాన్ని ఓ గ్రంథాన్ని చదివి చక్కగా అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టమే. అది కూడా మీరు అనుకున్నటువంటి తేలిక అది కాదు. మీరు ఏ బ్రహ్మము గురించి అయితే పుస్తకాల్లో చదివారో ఆ బ్రహ్మను డైరెక్ట్గా అనుభవంలోకి తీసుకురావడం ఇంకా కష్టం. అన్నీ కష్టం, ఒకదానికంటే ఇంకోటి కష్టం, ఒకదానికంటే ఇంకోటి కష్టం, ఒకదానికంటే ఇంకోటి కష్టం. అంటే యూనివర్సిటీలో చదువు ఎలా చెబుతారో ప్రొఫెసర్స్ అలా చదవటం ఆచార్య స్వామి వారికి అలవాటు. అలాగే మీరు ఏదో చదువుతారు, చదివింది ఏదో తెలుసుకుంటారు, చదివింది ఏదో అర్థం చేసుకుంటారు. మీరు అర్థం చేసుకుని అనుభవంలోకి తీసుకురావడం ఇంకా కష్టం. అంటే జ్ఞానం, ఈ జ్ఞానం, జ్ఞానం అంటే ఏంటి, కొంత ఇన్ఫర్మేషన్ సేకరిస్తాం, ఇన్ఫర్మేషన్ సేకరించిన మనం సేకరించిన విషయాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవటం, మనకు తెలుసున్న విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటం ఇంకా కష్టం. మనం వస్తువుని ఎలా పొందాలనేటువంటి విషయాన్ని తెలుసుకోవటం జ్ఞానం, మనం తెలుసుకున్నదాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటం విజ్ఞానం. ఆ జ్ఞానానికి విజ్ఞానానికి కొంత గ్యాప్ ఉంటుంది. ఏంటంటే మనం ఏ విషయాన్ని అయితే మనం అనుభవంలోకి తెచ్చుకోవాలనుకుంటున్నాం, ఈ వాసన అనుభవంలోకి తెచ్చుకునేవద్దు, అప్పుడు యుద్ధం జరుగుతుంది, పోరాటం జరుగుతుంది, అది అంటే ఇంకా కష్టం. మీరు నేర్చుకునే విషయం, మీరు తెలుసుకున్న విషయం మీకు అనుభవంలోకి రావటం ఇంకా కష్టం. అది ఇప్పుడు ఇంతకీ ఏంటంటే మీకు ఏదైనా విషయం తెలుసుకుంటారు, విషయం తెలుసుకోవటమేరు అనుభవంలోకి రావటం మీరు, అనుభవంలోకి తెచ్చుకోవడం చాలా కష్టం, అప్పుడు యుద్ధం జరుగుతుంది. అంటే మీరు తెలుసుకున్న విషయం మీరు అనుభవంలోకి తెచ్చుకోవడానికి మీ జన్మాంతరం నుంచి వచ్చే వాసన అడ్డొస్తాయి, మీకు లైక్స్ డిలైక్స్ అడ్డొస్తాయి, రాగద్వేషాలు అడ్డొస్తుంటాయి. అడ్డు వచ్చినప్పుడు వాటిని తొలగించుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు, త్వరలోనే అయ్యి చూతాయి, అప్పుడు ఎప్పుడైతే పోరాటం జరుగుతుంది, అప్పుడు మీరు తట్టుకోగలిగితే మీకున్న జ్ఞానం విజ్ఞానంగా మారుతుంది. అంటే మీకు తెలుసుకున్న విషయం మీకు అనుభవంలోకి రావడం కూడా గురువు అనుగ్రహం అవసరం, ఈశ్వరుని అనుగ్రహం అవసరం. అంచేత అనుగ్రహం లేకుండా మనకి మీరు అనుభవాన్ని పొందలేరు. అంటే మీరు ఏదో ఉపనిషత్తులు చదివామనుకుంటే సరిపోదు, ఆ విషయాన్ని మీరు అనుభవంలోకి తెచ్చుకోవడానికి కూడా కొంత కాలం పడుతుంది, అని కొంత టైం పడుతుంది, కొంత పోరాటం అవసరం, కొంత స్ట్రగుల్ అవసరం, కొంత ఎఫర్ట్ అవసరం. ఇక్కడ ఆచార్య స్వాములు వారు అంటున్నారు, రమ్మని డైరెక్ట్గా మీరు ఎప్పుడైతే అనుభవంలోకి తెచ్చుకున్నారో అది కడసారి స్థితి, చివరి స్థితి, ఫైనల్ స్టేట్, అప్పుడు మీరు మోక్షానుభవం కలుగుతారు. వస్తువుని యొక్క అనుభవంలోకి రావటానికి డైరెక్ట్గా నువ్వు అనుభవంలోకి వస్తాను కానీ నీకు మోక్షం రాదు. ఊరికే కౌలు వల్ల, కాకరకాయ వల్ల వచ్చేది కాదు, ఇమాజినేషన్ వల్ల వచ్చేది కాదు. నేను ఏ విషయం అయితే నువ్వు గ్రహిస్తున్నావో, నేను గురితో గ్రహిస్తున్నావో అది నువ్వు హృదయంగా అనుభవించాలి, నువ్వు డైరెక్ట్గా నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి, అప్పుడు నీకు మోక్షం కలుగుతుంది, అప్పుడు వరకు నీకు మోక్షం కలగదు. అయితే ఇవతలో మోక్షం కలగకపోయినా నీకు జన్మలు వచ్చేస్తే నువ్వు కంగారు పడిపోకు. ఒకటి ఆ ఉపనిషత్తుల మీద ప్రీతి, గురువు మీద ప్రీతి, ఆచార్యుని మీద ప్రీతి, పరమేశ్వరుడి భక్తి కనుక నేను వదులుకోకుండా ఉంటే ఇంకో నాలుగు జన్మలు అదనంగా వచ్చిన పర్యటన ఇప్పుడు నువ్వు కంగారు పడవలసిన పని లేదు. అంటే నువ్వు సరైన మార్గంలో ఉన్నావు కాబట్టి డెస్టినేషన్కి వెళతావు. మనం కరెక్ట్ పాత్రలో ఉన్నప్పుడు ఇంకో గంట ఆలస్యమైన డెస్టినేషన్కి వెళతాం. అది అంటే కొన్ని వేలాది జన్మలు, వంద కాలం జన్మలు చక్కగా సమగ్రంగా జీవించిన వాడు కానీ ఆధ్యాత్మిక చింతన కలగదు అంటున్నారు. అంటే పూర్వ జన్మల్లో నువ్వు సమగ్రంగా జీవిస్తే కానీ ఏకాంతంగా జీవిస్తే ఈ జన్మలో మనం పొందాలి అనేటువంటి తపన కలుగుతుంది. కానీ పూర్వ జన్మలో నువ్వు సమగ్రంగా నువ్వు చక్కగా జీవించి ఉంటే ఈ జన్మలో నీకు బ్రహ్మానుభవం పొందాలనేటువంటి కాంక్ష కలుగుతుంది. కానీ అందుకే నీకు గాలికి రాదు. గత జన్మలో నువ్వు చేసిన కృషే నీకు ఆ సొమ్ము అవుతుంది నీకు. అంటే నువ్వు ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలి, మోక్షస్థితిని అందుకోవాలి, మోక్షానుభవం పొందాలనే కోరికకి గాలికి వచ్చేది ఇది. పూర్వజన్మలో నువ్వు కష్టపడి ఉంటే ఈ రకంగా నువ్వు ఏమైనా కొంత సాధన చేసుకుంటూ నీ మొత్తం ఇటు తిరుగుతుంది. కానీ లేదా ఇటు తిరిగి నీకు అవకాశం లేదు. ఎవరు చెప్పుడు మాటలు వచ్చేది కాదు. నువ్వు గత జన్మలో నువ్వు చేసినటువంటి మెరిట్ని బట్టి పుణ్యాన్ని బట్టి వస్తుంది. కానీ నీ కేవలం నువ్వు గాలికి వచ్చేసింది కాదు, ఏదో వచ్చేస్తున్నట్టు అలా కాదు. నువ్వు పూర్వజన్మలో నీ జంటగా జీవించుంటే ఈ కాంక్ష కలుగుతుంది. కానీ లేకపోతే నీకు కలగదు. మోక్షం సంపాదించాలనే కాంక్ష ఉంటే సరిపోదు. ఎవరికైతే మోక్షానికి ఉందో, ఎవడైతే నిన్ను మోక్షానుభవం ఆ చక్కటి మార్గంలో నిన్ను ప్రయాణం చేయించగలడో, మంచి మార్గంలో అంటే కరెక్ట్ పాత్రలో నీకు ఎవడైతే నిన్ను లీడ్ చేయగలడో, ఎవడైతే చక్కటి మార్గం నేను చూపించగలడో, అటువంటి గురువు దొరకటం కూడా దైవానుగ్రహం నీకు. లేకపోతే దొరకదు. మానవజన్మ అనేది తేలికగా రావటం అంటే మీరు సద్వినియోగం చేసుకోండి, వచ్చిన దాన్ని తేలికగా చూడకండి. అవకాశం రావటం కష్టం. అవకాశం రానప్పుడు తెలియని వాడు ఏం చేయలేడు, తెలివి తక్కువ వాడు ఏం చేయలేడు. జ్ఞాపకండి, బాగా తెలివితేటలు ఉన్నాయనుకున్న వాడికి ఆడికి ఏం అవకాశం రావటం లేదనుకున్న వాడు ఏం చేయలేడు, ఎంత తెలివైన వాడైనా సరే. అది మానవ జన్మ వచ్చిందంటే ఇది ఒక అవకాశం. తెలివైన వాళ్ళు పట్టుకుంటారు, తెలివి తక్కువ వాళ్ళు వదిలేస్తారు అవకాశం. అంటే నువ్వు ఈ మానవ జన్మలో చక్కటి నీకు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ముందుకు వచ్చాయి. ఈ అవకాశాన్ని ఎప్పుడు రాదు, ఎప్పుడు వస్తుందని గ్యారెంటీ లేదు. అంటే అవకాశం వచ్చింది, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని నువ్వు ముందుకు రావడానికి ప్రయత్నించు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కొంతమంది లిబరేషన్ పొందటానికి అంటే మంచి జన్మ ఆ సూక్ష్మ బుద్ధి అంటే తగినటువంటి గురువు దొరికినప్పుడు కూడా కొంతమంది అవకాశాలను వదిలేస్తూ ఉంటారు. మన జన్మ రావచ్చు, ఆ బుద్ధి సూక్ష్మత ఉండొచ్చు, శాస్త్రాన్ని గ్రహించే శక్తి ఉండొచ్చు. ఇవన్నీ అవకాశాలు ఉన్నప్పుడు కూడా ఆ మోక్షం పొందాలనేటువంటి కాంక్ష ఉండకపోవచ్చు, ఆ మోక్షం పొందడానికి ప్రయత్నం చేయకపోవచ్చు. ఈ అవకాశాలను కూడా కొంతమంది మిచ్చి కూడా ఒక దుర్వినియోగం చేసుకుంటారు. నీకు అర్థమవుతుంది. అంటే పరమేశ్వరుడు మనకి ఏదైనా శక్తి ఇస్తే శక్తిని సద్వినియోగం చేయాలి, దుర్వినియోగం చేయకూడదు. దుర్వినియోగం చేస్తే లోయర్ బర్త్ వస్తుంది, సద్వినియోగం చేస్తే హయ్యర్ బర్త్ వస్తుంది. మనకు భగవంతుడు ఇచ్చిన అవకాశాలను చూసి మనం గర్వపడకూడదు, సద్వినియోగం చేయాలి. ఎలా సద్వినియోగం చేయాలో శోధించాలి. ఎదురుకుండా కనిపిస్తున్న మనిషిని నువ్వు ప్రేమించలేనప్పుడు నీ కనిపించిన దేవుడిని కూడా ప్రేమించగలవని. నా కళ్ళకు మనిషి కనిపిస్తున్నాడు, ఆ మనిషి మీద నాకు ప్రేమ లేదు, ఎక్కడో కనిపించిన దేవుడి మీద నాకు ప్రేమ ఉందంటే అది నిజం కాదు, ఆ మాటలు నమ్మొద్దని చెప్పాడు. ఎవడైనా ఆ మాట చెబితే నమ్మొద్దను. కనిపిస్తున్న మనిషి మీద నీకు ప్రేమ లేదు విశ్వాసం లేనప్పుడు, కనిపించి ఎవడో దేవుడు కనిపించడం ఎక్కడో ఉన్నాడో లేదు, వాడి మీద నేను నమ్ముతున్నాను, వాడి మీద నాకు విశ్వాసం ఉందంటే ఆ మాట నిజం కాదు అన్నాడు. అటువంటి మాటలు ఎవరైనా చెప్పినా మీరు నమ్మవలసిన అవసరం లేదని స్వామీజీ చెప్పేవారు. వెంకటాచార్య వారు ఏం చెబుతున్నారంటే అన్ని అవకాశాలు ఉండి కూడా మీరు మోక్షాన్ని సంపాదించడం కోసం ఆత్మజ్ఞానాన్ని సంపాదించడం కనుక మీరు మిమ్మల్ని ప్రయత్నం కనుక చేయకపోతే, మీరు సాధన కనుక చేయకపోతే మిమ్మల్ని మీరు చంపుకున్నట్టే, మిమ్మల్ని రక్షించేవాడు ఎవడున్నాడు ఇంకెక్కడ. ఓ అవకాశాలు లేని వాళ్ళు లేని వాళ్ళు కలగలేరు. ఉన్నవాడు కూడా మీరు ప్రయత్నం చేయకపోతే అవకాశాలు ఉన్నాడు కనుక ప్రయత్నం అవకాశం ఉండి కూడా మీరు ప్రయత్నం చేయకున్న అవకాశాన్ని దారి పెట్టుకుంటే అంటే మిమ్మల్ని మీరు హత్య చేసుకున్న దానితో సమానం. ఇతరులు ఎవరు మిమ్మల్ని చంపటం లేదు, మిమ్మల్ని మీరే చంపుకుంటున్నారు. అంటే అవకాశాలు ముందు ఉంచిపెట్టుకుంటంటే ఏది నిజం కాదు, ఏది సత్యం కాదు అనేటువంటి వివేకం, ఏ దేన్ని స్వీకరించాలి, దేన్ని విసర్జించాలి అనే వివేకం కనుక మీరు పెంచుకోకపోతే, అనే వివేకం కనుక మీకు లేకపోతే మీ అంత మీ పాడు మీరే తెచ్చుకుంటారు, మీ అంతటి మీరే నాశనం అయిపోతారు. ఇతరులు వచ్చి మిమ్మల్ని నాశనం చేయక్కర్లేదు, మీ అంతటి మీరే నాశనం అయిపోతారు అని వచ్చారు సోముడు వారు అంటున్నారు. అవకాశాలు అన్నీ కూడా ఉండి కూడా అంటే ఆ చేతి చేతికి వచ్చిన అవకాశాలను ఎవడైతే విడిచిపెట్టుకుంటున్నాడు వాడే ఫూలు, వాడికంటే పెద్ద ఫూలు ఎవడం లేదు ఆ ప్రపంచంలో. అవకాశాన్ని పట్టుకున్నాడు, అభివృద్ధిలోకి రావాడు. అవకాశం వచ్చినప్పుడు విడిచిపెట్టేసి వాడు అభివృద్ధిలో వాడు తను తాను ఉద్ధరించుకోవడానికి కనుక ఎవడైతే ప్రయత్నం చేయడు వాడికంటే తెలివి తక్కువ ఎవడు లేడు, వాడు ఫూలే అని ఇక్కడ ఆచార్య స్వామి వారు చెప్తున్నారు. కొంతమంది పుస్తకాలు చదువుతూ ఉంటారు, కొంతమంది యజ్ఞాలు యాగాలు చేస్తుంటారు, ధనం బాగా ఖర్చు పెట్టి యజ్ఞం చేస్తుంటారు, యాగాలు చేస్తుంటారు, ఏమంటే తర్వాత విగ్రహాలను పూజిస్తూ ఉంటారు. ఏదో దేవతా విగ్రహాలు ఉంటాయి కదండి, ఎవరికి నచ్చిన విగ్రహాలు వాళ్ళు పూజించుకుంటూ ఉంటారు. ఏదో మరి మరణించిన తర్వాత మీకు ఇంద్ర పదం వస్తుందంటే కోటి రూపాయలు ఖర్చు పెట్టి యజ్ఞాలు యాగాలు చేస్తారు. మరి తర్వాత ఏమో పారాయణాలు, భగవద్గీత ఉపనిషత్తు లేకపోతే రామాయణం సుందరకాండ ఇలా పారాయణాలు చేసేవాళ్ళు, రకరకాల మనుషులు రకరకాల భక్తులు ఉన్నారు సమాజంలో. ఈ వేషాల వల్ల మీకు మోక్షం రాదు. ఏ వేషాల వల్ల మీరు యజ్ఞాలు చేయొచ్చు, యాగాలు చేయొచ్చు, పూజలు చేయొచ్చు, ఎంటర్టైన్మెంట్లు చేసుకోవచ్చు. ఈ వేషాల వల్ల మీకు మోక్షం వస్తుంది మాట మీరు ఎప్పుడు అనుకోవద్దు. మీకు ఏదైనా పెద్ద పెద్ద యజ్ఞం చేస్తే, డబ్బుందనే యజ్ఞం చేస్తే ఇంద్ర పదం వస్తుంది. ఏదైనా పెద్ద పెద్ద భోగాలు రావచ్చు, రాబోయే జన్మలో మంచి శరీరం ఇచ్చి, ఆరోగ్యమైన శరీరం ఇచ్చి, భోగాలను ఎదురుకుండా పెట్టి అనుభవించమని, ఏదో ఒక జన్మలో అనుభవించమని ఆ భోగ పదార్థాలు కూడా మీ ఎదురుకుండా పరమేశ్వరుడు పెట్టవచ్చు. మీరు సుందరకాండలో పారాయణం చేసినా, భగవద్గీతలో పారాయణం చేసినా, మీ హృదయంలో ఉంటుంది ఆ సద్వస్తు ఏమిటో, మీ హృదయంలో చావుడైన వస్తువు ఉంటుందో నిజం ఉంటుంది. ఆ నిజంతో ఆ నిజాన్ని మీరు కనుక అనుభవంలో తెచ్చుకోకుండా ఈ సుందరకాండల పారాయణాల వల్ల, భగవద్గీత పారాయణాల వల్ల, ఈ విజ్ఞాన యాగాల వల్ల మోక్షం ఇవ్వడానికి అంత తిరుగుతూ కూడా మూర్ఖుడు కాదు దేవుడు. మిమ్మల్ని యజ్ఞాలు చేసుకోవద్దని చెప్పటం లేదు, పూజలు చేసుకోవద్దని చెప్పటం లేదు. మీ తెప్పలోకి మీరు పడండి, భగవద్గీత పారాయణంలో చేసుకోండి, సుందరకాండల పారాయణం చేసుకోండి, చేసుకోవద్దని చెప్పటం లేదు. ఏదో కొంతవరకు మీరు పవిత్రులు అవుతారు, కొంతవరకు ఎవరు అవుతారు, అంత మాత్రం చేసి యజ్ఞం చేస్తాం, పూజ చేస్తాం, జపం చేస్తాం, కాశీ వెళ్దాం, రామేశ్వరం వెళ్దాం, ఆ దేవుడి చుట్టూ తిరిగి వచ్చేసాం, ఇవన్నీ చేసుకోండి కాదంటున్నాడు, అంత మాత్రం చేసి మోక్షం వస్తుందని భ్రాంతిలో పడకండి అంటున్నాడు. అంటే అర్థం అవ్వాలి కదా మరి, అర్థం అవడం కోసం చెబుతున్నారు కదా మీకు. అదే భ్రాంతి వెళితే వెళ్ళి యాత్రలు చేసుకున్నాం, మేము యాత్రలకు వెళ్ళొచ్చాం, భగవద్గీత చదివేశాం, సుందరకాండ రోజు పారాయణం చేస్తున్నాం అని ఎలా అనుకోవటం చేస్తే చేసుకున్న మంచిది. అంత మాత్రం చేసి మీకు మోక్షం వస్తుందని మిమ్మల్ని మీరు మాయ పెట్టుకోకుండా, మిమ్మల్ని మీరు భ్రాంతిలో పడకుండా, మిమ్మల్ని మీరు భ్రమలో పడకుండా ఆచార్య స్వామి ఎవరు అంటున్నారు. అంటే ఏమంటుందంటే, మీ హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజంలో మేల్కోవాలి. అంటే గాఢ నిద్రలో జాగ్రత్త అవస్థలో ఎలా నేర్కొంటున్నాము, అలాగే మీ హృదయంలో ఒక సత్యం ఉంది, ఓ చావులోని నిజం ఒకటి ఉంది, ఆ నిజంలో నువ్వు నేర్కోవాలి. ఆ నేర్కుంటేనే కానీ నువ్వు ఉన్న నీకు మోక్షం అనేది వచ్చే సమస్య లేదు. మోక్షం అనేది నీ హృదయంలో ఉంది, ఆ హృదయంలో నువ్వు నేర్కోవాలి. నేర్కున్నప్పుడు నీకు మోక్షం వస్తుంది. కానీ ఇది ఈ అధ్యయనాల వల్ల, ఈ పాండిత్యాల వల్ల, ఈ ధనాల వల్ల, ఈ సంతానం వల్ల వచ్చేది కాదు మోక్షం. లోపలటువంటి ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయకుండా ఈ పారాయణతో సరిపెట్టుకుంటే నువ్వు ఏడాది జన్మలు, లక్షలాది జన్మలు, కోట్లాది జన్మలు ఇచ్చే నీకు మోక్షం రాదు రాదు రాదు. బాహ్య విషయాలకి, యజ్ఞయాగాలకి నువ్వు సరిపెట్టేసుకుంటే, నీ సాధన సరిపెట్టేసుకుంటే కొన్ని వేల జన్మలు, వందల జన్మలు ఇచ్చే నీకు మోక్షం రాదు రాదు. అంటే ఎందుకు చాలా గట్టిగా చెబుతున్నారంటే, వాళ్ళు వస్తున్నామో ఈ పూజ చేసాం, ఈ జపం చేసాం, ఇంత మనకు మోక్షం ఇచ్చేస్తుందని అనుకుంటాయేమో. అసలు మీకు అర్థం అవటం కోసం, సబ్జెక్ట్ అర్థం అవటం కోసం ఉన్నదంటే మీకు తర్వాత నువ్వు చేస్తావు చెయ్యి ఏదో విషయం గురువు తన డ్యూటీ ప్రకారం చెప్పాలి కాబట్టి గురువు చెబుతున్నాడు. అదే నువ్వు డివోషన్ విడిచిపెట్టకు, ఈశ్వరుడి మీద డివోషన్ భక్తి విడిచిపెట్టకు, ఈశ్వరుడి మీద భక్తి విడిచిపెట్టకు. ఆ భక్తికి కారణం కూడా ఉండకూడదు. కారణం ఉంటే కారణం నెరవేరుతుంది. ఆ కారణం భక్తి కంటే నీకు ఈశ్వరుడు మీద దొరికితే ఇంకో రెండు జన్మెట్టినా నీకు ఏం ఇబ్బంది లేదు. రోజైనా మోక్షం వస్తుంది. కారణభక్తి వల్ల నీకు మోక్షం రాదు. కర్మచక్రంలో నువ్వు తిరుగుతూ ఉంటావు. కారణభక్తి వల్ల నీకు దేహబుద్ధి విడిచిపెట్టదు. దేహబుద్ధి విడిచిపెడితేనే కానీ ఆత్మబుద్ధి కలగదు. దేహబుద్ధి విడిచిపెడితేనే కానీ ఆత్మబుద్ధి కలగదు, దైవబుద్ధి కలగదు. దేహబుద్ధి నశించకుండా మోక్షం ఎవరికి రాదు. అంటే రమామహర్షి గారు ఏమని చెప్పారంటే, ఇంకా 10 శాస్త్రాలు 10 రకాలుగా మీకు చెప్పడం అనవసరం. ఎవడైతే నేను పుట్టాను అనుకున్నాడో వాడికి మోక్షం అనేది ఎన్నడూ రాదని చెప్పారు. అది మనందరూ పుట్టామని అనుకుంటున్నాం కాబట్టి మనకు మోక్షం రాదని చెప్పకుండా చెబుతున్నారు. ఎవరు పుట్టి ఎవరు పుడతారు? దేహం పుట్టింది. దేహం పుట్టినప్పుడు మనం ఏమనుకుంటున్నాం? దేహం నేననుకుంటున్నాను కాబట్టి దేహం పుట్టింది అనుకుంటున్నాను. అయితే నేను పుట్టాననుకున్న వాడికి మోక్షం రాదని చెప్పారు. అంటే దేహబుద్ధి ఉన్నంత కాలం వాడు నేను పుట్టాను అనుకుంటాడు. ఆ దేహం మరణించినప్పుడు నేను మరణించాను అనుకుంటాడు. ఎప్పుడైతే ఆత్మబుద్ధి కలిగిందో వాడికి నేను పుట్టాను అనుకోడు. ఏం చేద్దాం కూడా ఆత్మ పుట్టలేదు కాబట్టి. నేను పుట్టాను అనుకున్న వాడికి మోక్షం రాదు. వాడు ఎన్ని శాస్త్రాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, ఏదైనా పుణ్యం రావచ్చు అనుభవిస్తే పోతుంది. అదంతా కాల ప్రవాహంలో కొట్టుకుపోయింది. అది పచ్చగా కనిపిస్తుంది, రేపు వెళ్ళిపోతుంది. సరసరగా మానవుడు మనస్సు ఎటువంటిది అంటే ఈ రోజు పచ్చగా కనిపించి రేపు ఎండిపోయేదాని మీద మన మనస్సు వాడుతూ ఉంటుంది. అంతే కదా, ఈ ప్రపంచం అనే అల్లకల్లోలు, ఈ ప్రపంచం అనే సముద్రంలో, ఈ ప్రపంచం అనే అజ్ఞానంలో అంచేది నిన్ను రక్షించవు. ఎవడో వచ్చి నేను రక్షిస్తాడనుకుంటున్నావు, నిన్ను రక్షించుకోవడానికి ప్రయత్నం వస్తే దేవుడు ఇచ్చాను సహాయం ఏదో అని చేస్తాడు. ఈ ప్రపంచం అనేది ఒక పెద్ద అజ్ఞాన సముద్రం. ఈ ప్రపంచం అనేది ఒక అజ్ఞాన సముద్రం. ఈ సముద్రంలోంచి ఎవడో వచ్చి నిన్ను రక్షిస్తాడని కనిపెట్టుకుండకు. ఎవడో వచ్చి నిన్ను రక్షిస్తాడు, ఎవడో వచ్చి నాకు మోక్షం ఇచ్చేస్తాడని కనిపెట్టుకుండకు. ఇందులోంచి నువ్వు బయటపడాలంటే మోక్షకాంక్ష లేకుండా ఇందులోంచి నువ్వు బయటపడలేవు. అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే తపన లేకుండా ఇందులోంచి నువ్వు బయటపడలేవు. ఎవడో వచ్చి నిన్ను రక్షిస్తాడు, ఎవడో వచ్చి నిన్ను మోక్షం ఇచ్చేస్తాడని కనిపెట్టుకుండకు. ఆ మోక్షం పొందడం కోసం నీ అంతటి నువ్వు ప్రయత్నం చేస్తే గురువు ఈశ్వరుడు వచ్చాయని సహాయం చేసి సహాయం నీకు చేస్తాడు. కానీ నీ వైపు నుంచి కనుక ఏమీ లేకపోతే, నీ వైపు నుంచి ప్రయత్నం లేకపోతే, స్ట్రగుల్ లేకపోతే, ఎఫర్ట్ లేకపోతే, సాధన లేకపోతే ఎవడో ఏమీ చేయలేడు. అది ఆచార్య గారు ఏం చెబుతున్నారంటే, నీ ఎఫర్ట్ లేదా కొంచెం ప్రయత్నం చేయ, మీకు లిటిల్ ఎఫర్ట్, పెద్ద ప్రయత్నం చేయాలి, చిన్న ప్రయత్నం చేస్తే గురువు వచ్చాయని చేసి సహాయం ఏదైనా చేసి ఆయన స్వరూపాన్ని, ఈశ్వరుడైన స్వరూపాన్ని నీకు ఇస్తాడు. ఎవరో వచ్చి, గురువు ఎవరో వచ్చి, దేవుడు ఎవరో వచ్చి నన్ను రక్షిస్తాడని ముద్ద బయట కూర్చోవు. నువ్వు ఎంతవరకు చేస్తున్నావో నీ ప్రయత్నం నువ్వు చేయడానికి నువ్వు ప్రయత్నం చేయి, అప్పుడు పరమేశ్వరుడు వచ్చాయని చూసి సహాయం ఏదైనా చేస్తాడు. అంటే నీకు ఈ అజ్ఞాన సముద్రం నుంచి, అవిద్య అనే సముద్రం నుంచి బయటపడటానికి ఎవరో వచ్చి నిన్ను తీసుకెళ్ళి ఉద్ధరిస్తారని కనిపెట్టుకుండకు. నీ చేతనైన ప్రయత్నం ఏంటో నువ్వు చెయ్యి, చేస్తే భగవంతుడు వచ్చి అనుగ్రహించాలని స్వరూపాన్ని నీకు ఇస్తాడు, గురువుని నిన్ను రక్షిస్తాడు. ఈ ప్రయత్నం ఎంతవరకు చేత అయితే అంతవరకు నువ్వు చేయడానికి ప్రయత్నించాడు. మళ్ళీ వివేకవంతులు ఏం చేస్తారంటే, ప్రాపంచిక బంధాలు నెమ్మదిగా స్లోగా ఒకేసారి కాకుండా నెమ్మదిగా స్లోగా తీర్చుకుంటారట. ఈ ప్రాపంచికమైన అనుబంధాలు ఒకేసారి కాకుండా నెమ్మదిగా స్లోగా స్టడీగా తీర్చుకుంటూ ఒకే బంధం ఒక్కో బంధం ఒక్కో బంధం తెంచుకుంటూ వస్తారట. మనం కదట వివేకవంతుడు, మనం తెంచుకుంటామని చెప్పడం లేదు. వివేకవంతులు తెంచుకుంటారు స్లోగా స్టడీగా. ఈ లోకానికి సంబంధించిన అనుబంధం, దేహానికి సంబంధించిన అనుబంధాలు ఒకటి ఒకటి ఆ స్లోగా స్టడీగా మరి ఏమి సైలెంట్గా పెంచుకుంటూ వస్తారు. ఒకటి ఒక్కో బంధం నుంచి ఒక్కో బంధం నుంచి ఉద్దుల పొందడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరు వివేకవంతులు, మనం ప్రయత్నం చేస్తామని చెప్పడం లేదు. ఆచార్యస్వామివారు వివేకవంతులు ప్రయత్నం చేస్తారు. లోకాలను లోకంలో ఏవో బంధాలు ఉంటాయి, ఆ బంధాలన్నీ కొత్త బంధాలు తగిలించుకోకుండా ఉన్న బంధాలు ఒక్కొక్కటి అన్నీ ఒకేసారి తెలుపుకోకుండా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి నెమ్మదిగా తెలుసుకుంటూ వస్తాడు వివేకవంతుడు. అంటే మన హృదయ గ్రంథులు ఉన్నాయి, హృదయంలో గ్రంథులు ఉంటాయి మనకి. అంటే ఉపనిషత్తులు ఏం చెప్తారంటే, మనం వాసన వాసన అంటాం, వాసనే హృదయ గ్రంథి అంటారు. ఒకడు పేకాట కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టేస్తాడు, కానీ ఎవరికైనా మంచి నిలబడడానికి ఇష్టపడతాడు. ఒకరికి ఏదైనా కీర్తి కాంక్ష, ఆ కీర్తి ఒక గ్రంథి. ఆయనకి కీర్తి వస్తుందంటే రూపాయి ఇస్తాడు, కానీ మనకి కీర్తి రాదంటే రూపాయి కూడా ఇవ్వడు. అది మంచి పని అయినా సరే ఆడు కీర్తి వస్తుందో చూసుకుంటాడు. ఈ మంచి పని కదా మన కీర్తి రాకపోయినా ఇద్దాం, కీర్తి వస్తేనే ఇస్తాడు లేకపోతే ఇప్పుడు. ఇట్లా ఉపనిషత్తులు గ్రంథులు అన్నారు. అంటే ముడులు, ఏంటి ముడులు? ఆ ముడులు కనుక నీకు ఆ ముడులు ఆ దైవానుగ్రహం లేకుండా ముడి తెగదు. ఆ ముడి తండలు, ఈ బంధాలు, ఈ గ్రంథులు, ఈ ముడులు మాయంతరం నేను ఉదరించుకోరాను, నువ్వే కావాలి ఓర్చటానికి అన్నాడు శరణ్ గారి భగవాన్. ఈ గ్రంథులు, ఈ ముడులు, ఈ వాసనలు, ఈ సంస్కారాలు అంటే దేహానికి లోకానికి నన్ను కట్టిపెట్టేసి ఈ ముడులు, ఈ బంధాలు నేను ఊడ్చుకోలేను, నేను బయటకు తెంపుకోలేకపోతున్నాను. ఈ బంధాల నుంచి ఓడ్చడానికి, ఈ బంధాలను నేను విడుదల చేయడానికి ముందు రావలసిందే అన్నాడు చరణ్. నా శక్తికి ఎంత అయితే అంత రాయి నేను బయటపడేయగలను, నా శక్తికి మించి రాయి తీసి నేను బయటపడేయలేను. అంటే నేను ఏదో ఈ గ్రంథిని ఒక్క కనీసం నా తెలియజేయకలేదు, ఒక గ్రంథిని కూడా ఓడుతున్నాను. ఏదో ప్రయత్నం ఉంటావు, నువ్వు చేయమని చెబుతున్నావు కాబట్టి చేస్తాను. కానీ ఈ వాసన, ఈ గ్రంథిని అన్నీ బయటికి విడదీయడం నువ్వు వచ్చి లాగవలసిందే, కానీ నా తెలియజేయట ఒకటి, నా ప్రయత్నం ఒకటి సరిపోదు. ఇప్పుడు మనం వాసన అంటాం, హ్యాబిట్ అంటాం, ఉపనిషత్తుడు దీని గ్రంథి అంటాడు. గ్రంథి అంటే ముడి, దాని హృదయ గ్రంథి అంటాడు. అంటే నీ పునర్జన్మకు సంబంధించిన గ్రంథులు దేహాన్ని కట్టి పెట్టే గ్రంథి, లోకాన్ని కట్టేటువంటి గ్రంథి నీ హృదయంలో ఉన్నాయి. ఆ గ్రంథిలో ఆ గ్రంథితో ముడి విడివాడారు. ఆ ముడిలోని ఎవడో ఎవరికైతే విడివన్నీయో లోపలంటే ఈశ్వరుడు తానిగా వ్యక్తం అవుతాడు. లోపలంటే పరమ శాంతి, అలౌకిక శాంతి, అభౌతిక శాంతి, అపూర్ణ శాంతి, ఆ నిర్వాణ సుఖం, ఆ పూర్ణ సుఖం, అభౌతిక సుఖం, అదంతా కూడా తానుగా నీకు వ్యక్తం అవుతుంది. ఎప్పుడు గ్రంథులన్నీ విడిపోయిన తర్వాత ఒకవేళ నీ శరీరం మరణించకుండా కనుక గ్రంథికి ఆ గ్రంథులన్నీ తిరిగిపోతే ఇక్కడ నీకు ఆ పూర్ణ సుఖం, ఆమవ సుఖం, పూర్ణ సుఖం, చిత్తు సుఖం, ఆత్మసుఖం నీకు అనుభవంలోకి వస్తుంది. అంటే రమణ మహర్షి గారు చెప్పారు, పచ్చగడ్డతో దోళ్లకు ఇంటిగడ్డ మీద కలదు. పచ్చగడ్డ దొరుకుతుంటే దూడ ఒట్టిగడ్డ తినదు. అలాగే నీకు ఆత్మసుఖం, ఆత్మశాంతి దొరికితే నీ మనసు ప్రపంచం ఏది తిరగదో అది చూడదు. అంటే వీళ్ళు తెలియగల వాళ్ళు ఏం చేస్తారటండి, వాళ్ళు నెమ్మదిగా ప్రాపంచిక పొందారు. ఒక్కొక్క తర్వాత ఒకటి కన్నాడు పడకుండా పెద్ద అడ్వర్టైజ్మెంట్ లేకుండా, గొడవ గొడవ లేకుండా, చడి లేకుండా, చక్కులు లేకుండా, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, పక్కింటి వాళ్ళకి తెలియకుండా, పక్క వాళ్ళకి తెలియకుండా, ఒక్కో బృంది ఒక్కో బృంది ఒక్కో అలవాటు ఒక్కో అలవాటు తెంచుకుంటూ వస్తాడట. ఆడ తెంచుకున్నవాడు నిజమైన సాధకుడు అలా ఉండబట్టిన ఆడంబరం ఉండబట్టింది. ఎవడైతే ఒకే గ్రంథిని తెంచుకోవాలనుకుంటున్నాడు వాడు ఆడంబరం ఉండబట్టింది. అది గొడవ లేకుండా గ్రంథిని ఒక్కోటి ఒక్కోటి తెలుసుకుంటూ వస్తాడు. పక్క వాడు కూడా తెలియని ఉండటండి, వాడు సాధకుడు యొక్క లక్ష్యం. ఈ ఊరేంపుడు ఈ గొడవలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఈ భక్తి ఊరేగింపుడు భక్తి ఊరేగి సాధకుడు ఎందుకండి, సాధకుడు కాని వాడికి ఈ ఊరేగింపులన్నీ సాధకుడు పక్క వాడికి తెలియకుండా వాడిని వాడు ఏ వాసన అయితే వాడి దేహానికి బంధిస్తుందో, ఏ వాసన అయితే లోకానికి బంధిస్తా అది చూసుకుని అది కట్ చేసుకోవడానికి చూసుకుంటాడు. కానీ ఈ ఊరేగింపులు యజ్ఞాలు యాగాలు ఇదో అక్కర్లేదు అయ్యా, ఈ ఊరేగింపుడు అక్కర్లేదు. ఎవరికంటే నీకు మాత్రం చదువు తెలియని వాడు ఏ పంచర్ లక్ష్యం చెబుతున్నారు. నీకు వందలకు ఊరేగం ప్రక్కర్లేదు. వాడికి ఏ వాసన ఏ గ్రంథి ఈ ప్రపంచానికి వాడిని కట్టికట్టి ఉంచుదాన్ని ఆలోచన చేసుకుని వాడు చూసుకుంటాడు. చూసుకుని ఆ గ్రంథి కట్ చేయించుకోవడానికి చూసుకుంటాడు. ఆ గ్రంథి కట్ చేసుకుంటాడు. కట్ చేసుకుంటే వరలీనెస్ వాళ్ళు వరలీనెస్ నుంచి వాడు ఇంటి పడతాడు. అది చేసుకునే పని అది చేసుకుంటాడు. కానీ ఆ గ్రంథిని కట్ చేసుకోకుండా ఊరేగింపుడు ఈ గొడవలు ఏంటి అల్లరా ఏంటి అంటున్నాడు ఆచార్యుడు. వాడు సాధకుల లక్షణం ఏంటంటే ఆ గ్రంథిని కట్ చేసుకుంటాడు. వాడు వాడంతా వాడు అనాలిసిస్ చేసుకుంటాడు, అబ్జర్వేషన్ చేస్తాడు, వాచింగ్ చేసుకుంటాడు. ఏ వాసన దేహాన్ని మనకు కట్టిపెట్టి ఉంచుతుంది, ఏ వాసన వరల్లో కట్టిపెట్టి ఉంచుతుంది, ఏ వాసన వల్ల మనకు పునర్జన్మ వస్తుంది, ఆ గ్రంథిని చూసుకుని దాన్ని ఎలా కట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అవి ఈశ్వరానుగ్రహం వస్తుంది, అది కట్ చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారట, టైటిల్ని తెలియనట్టుగా ఉంటా ఉంటారు, ఆధ్యాత్మికంగా లోపల ఎదిగిపోతా ఉంటారట వీరు. వీళ్ళు మనకింకా ఊరేగింపులు ఈ భోజనాలు దండలు తప్పించి మన ఈ బలకట్లు ఉంటాయి, కాళ్ళ దగ్గర బలకట్లు ఉంటాయి. బలకట్టు అటు ఎవరికి ఇటువంటి ఈ పక్క ఆ పక్క ఆ పక్క ఈ పక్కన తిప్పుతుంది. కానీ ఏ ఊళ్ళోనూ బలకట్టు ఆ ఊళ్ళోనూ ఉంటుంది. మీరు అర్థం అవుతుంది, మన అందరం బలకట్లు దానికి వాళ్ళు ఉంటున్నారు ఆచార్యులు వాళ్ళు. ఈ బలకట్టు కదలదు, బలకట్టు అక్కడ ఉంది. ఏ ఊరు బలకట్టు ఆ ఊళ్ళో ఉంటుంది, బలకట్టు ఎక్కడికి అడగదు. మీకు అర్థం అవుతుంది. అలాగే మన బలకట్లు లాంటి వాళ్ళం కొంతమంది ఆ సాధకులు ఏం చేస్తారంటే పైకి ఏమి తెలియనట్టు కనిపిస్తుంటారు, లోపల ఎదిగి వెళ్ళిపోతూ ఉంటారు, లోపల చివరికి చిటారు కొమ్మటి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ పండుగ వచ్చింది ఏదో పొందుతూ ఉంటారు. ఇంకా మనకేం మిగిలింది ఏంటని అల్లరం మిగులుతుంది అంటున్నారు ఆచార్యులు. సాధకులు ఏం చేస్తారంటే ఆ గ్రంథులు కట్ ఒకదాని తర్వాత కట్ చేసుకుంటూ పైకి ఏమి తెలియనట్టుండి లోపల సైలెంట్గా చేసుకునే పని అది చేసుకుని ఆ చుట్టాల కొమ్మకి వెళ్ళిపోతారు. పైకి మనతోటే భోజనం చేసినట్టు ఉంటారు, పైకి మనతోటే మాట్లాడుతూ ఉంటారు, లోపల చేసుకునేది చేసుకుంటారు, ఆ గ్రంథులు చేయించుకుంటారు, మోక్ష సిద్ధిని పొందేస్తారు, మన పక్కన కూర్చున్నట్టు ఉంటారు, వాళ్ళు పొందవలసింది పొందేస్తారు. ఇంకా మన పని సున్నా అంటున్నాడు. ఆ సాధకులు ఏం చేస్తారు, మన పక్కన కూర్చుంటారు ఒక మనకేం తెలియని ఎవరట వాళ్ళు చేసుకుని ప్రాక్టీస్ ఏంటంటే లోపల చేసుకెళ్ళిపోతాం ఉంటారు. మనం మన పక్కనే కూర్చున్నాడు కదా, మన పక్కనే కూర్చున్నాడు కదా, వీడు ఎక్కడికి వెళ్తాడు మనతో పాటు ఉన్నాడు అనుకుంటున్నాం, లోపల ఎగిరి పైకి వెళ్ళిపోతారు. ఇప్పుడు లోపల మనకి ఏదైనా గౌరవం ఉందనుకోండి, ఆ శ్మశానం దాకా 10 మంది వస్తారు పోనీ, ఏదో పలానా వాళ్ళు పోయారని శ్మశానం, ఆ శ్మశానం దాకా వస్తారు కదా, తర్వాత రారు కదా, ఆ ఊరేగింపు శ్మశానంతో అక్కడ దేహగతమైన చరిత్ర కూడా అక్కడ చూసిపోతుంది. అంటే ఈ ఊరేగింపుడు ఈ సరదాలు యజ్ఞాలు యాగాలు దేశం ఎంత నిజమో అయ్యే ఎంత నిజమయ్యా, అసలు పొందవలసిన వస్తువు ఏదో లోపల పొందు. నిజమైన సాధకుడు బయటికి చదువు చెప్పులు లేకుండా వాడు చేసి వాడు పొందవలసిన ఏదో పొంది వాడు చేసుకుంటూ మోక్షంలోకి వెళ్ళిపోతాడు, తరించిపోతాడు. ఇది అలర్గణం చూడో వస్తుంది ఈ ప్రమాదం అంటా అంటున్నారు ఆచార్యులు. వాళ్ళు తెలియని వాళ్ళు ఏం చేస్తారు అట్లాంటి వాళ్ళు వాళ్ళు చేసే సాధన కూడా తెలియని వరకు వారు శాంతిలో ఆ మోక్షస్థితిలో శాంతిలో వివేకంలో ఎలా ఎదిగి పైకి వెళ్ళిపోతున్నారో మనకు పక్కవాడ కూడా తెలియకుండా ఎదిగి వెళ్ళిపోతూ ఉంటారు. నువ్వు చేసుకునే పని ఏదో సైలెంట్గా చేసుకుంటే అలా పెద్దవాడు అయిపో నువ్వు. అంటే శరీరం పెద్దగా అయిపోతుంది మనకి, లోపల ఆధ్యాత్మికంగా శాంతి ఆ శాంతి స్థితిలో వివేకంలో నువ్వు పెద్దవాడు అవ్వడానికి ప్రయత్నం చేయి. శరీరం పెద్దది అవ్వడానికి ప్రయత్నం చేయక్కడో ఈ రోజు రెండు పూట అన్నం తింటున్నాం, ఎన్ననే శరీరం కింద మారిపోతాం. శరీరం పెద్దది అవ్వడానికి మనం ఏమీ ప్రయత్నం చేయట్లేదు, రెండు పూట అన్నం తింటుంటే శరీరం పెద్దది అవుతుంది. దాని గురించి సాధన చేయక్కర్లేదు, నీ వివేకం పెరగటానికి సాధన చేయి, మోక్షం పొందటానికి సాధన చేయి, నువ్వు శాంతి స్థితిలో నిలబట్టడానికి అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వడానికి నువ్వు సాధన చేయి. తెలుగుగల వాళ్ళు ఏం చేస్తారంటే చదువు గొప్ప లేకుండా పక్కవాడు తెలియకుండా వాడు పని వాడు చూసుకెళ్ళిపోతాడు అంటాడు. ఎవరి జన్మకుడు వచ్చింది ప్రమాదం అంటున్నారు. భగవంతుడు ఏం చెబుతున్నాడంటే మంచి పని చెయ్యి, మంచి పని చెయ్యి, మంచి ఆలోచించు, మంచి మాట్లాడు, మంచి చెయ్యి అని అంటున్నాడు. నోరుతో మాట్లాడితే మంచి మాట మాట్లాడు, చేతితో చేస్తే మంచి చెయ్యి, కళ్ళతో చూస్తే మంచి చూడు అని మంచి విషయం ఆలోచించు. ఇలా ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే నీ హృదయం పవిత్రమవుతుంది, నీ మనస్సు పవిత్రమవుతుంది, హృదయం సూక్ష్మమవుతుంది, నీ మనస్సు సూక్ష్మమవుతుంది. నువ్వు చెడు చేస్తాంటే నీ బుద్ధి స్థూల బుద్ధి అయిపోతుంది, నువ్వు మంచి చేస్తాంటే నీ బుద్ధి సూక్ష్మ బుద్ధి కలుగుతుంది, హృదయంలో పవిత్రుడు అవుతావు అన్న. కొంతమంది ఒకటి ఒకటి చెబితే ఇంకోటి అర్థం చేసుకుంటారు, వాళ్ళు మహలోకం జనం. ఈ మహలోకం జనాన్ని ఎవరు రక్షించలేదు. మనం ఒకటి చెబితే ఇంకోటి అర్థం చేసుకుంటాం ఎలాగా, మనం ఏదో ఒక మంచి విషయం చెబుతున్నాం కదా, పెడార్థాలు తీసి దాన్ని ట్విస్ట్ చేసి ఇంకో రకం అర్థం చేసుకుంటే ఎలాగా. ఈ మహలోకం జనం చూడు మనం మనం పడలేము. అంటే ఎవరు బాగుపడతారంటే రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ అండర్స్టాండింగ్. ఇప్పుడు గురువుని చెప్తున్నాడు, ఆ గురువుని చెప్పేదాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాలి, నువ్వు పెడార్థాలు తీయకూడదాన్ని. బట్ ఆచార్య గారు చెప్పింది రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ అండర్స్టాండింగ్. అంటే భగవంతుడు ఏదైనా ఒక మాట చెబితే ఆ మాట ప్రాపర్గా ఉండాలి, ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకోవాలి, కానీ పెడార్థాలు తీయకూడదు. పెడార్థాలు తీస్తే నువ్వు పాడైపోతావు, నీకు పుణ్యబలం లేకపోతే ఆ శబ్దం కూడా దాని స్వరూపాన్ని నీకు పోదు. నువ్వు భగవద్గీత చదివినప్పుడు ఎంతవరకు అర్థం చేసుకోవాలో అంతవరకు అర్థం చేయాలి, కానీ అటు ఇటుని దాన్ని లాక్కూడదు. అంటే భగవంతుడు ఆ మాట చెప్పినప్పుడు ఆ శబ్దాన్ని ఉపయోగించినప్పుడు భగవంతుడు హృదయంలో ఏ అర్థమవుతుందో ఆ అర్థాన్ని నువ్వు గ్రహించగలవా. అంటే నీకు రైట్ అండర్స్టాండింగ్ అవసరం. నీకు పుణ్యబలం లేకపోతే రైట్ అండర్స్టాండింగ్ రాదు. పూర్వజన్మలో నువ్వు ఏదైనా మంచి చేస్తే పుణ్యం చేయకపోతే నీకు రైట్ అండర్స్టాండింగ్ రాదు. రైట్ యాక్షన్ ఒకటి సరిపోదు, రైట్ స్పీచ్ ఒకటి సరిపోదు, రైట్ అండర్స్టాండింగ్ కూడా అవసరం అంటున్నాడు. తన రైట్ పాత్ర కూడా అవసరం. శబ్దాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందరికీ తలవ తలకాయ ఉంది, అందరికీ తలవ తలకాయ ఉంది, తలకాయలో మెదడు ఉంది. అంటే మీ మెదడు మీరు జాగ్రత్తగా ఉపయోగించుకుని జాగ్రత్తగా శబ్దాన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ భగవంతుడు చెప్పిన మాట మీకు అర్థం కాకపోతే మీకు పుణ్యబలం లేదని అర్థం. ఇది ఇక్కడ చెప్పేది ఆచార్య వారు. సో ప్రాపర్గా అర్థం చేసుకోవాలి, ఒక విషయాన్ని గుమ్మంది ఉన్నట్టుగా నువ్వు అర్థం చేసుకోవాలి. నీకు నాకు అర్థమైపోయింది కాబట్టి అనుభవంలోకి వచ్చేస్తున్నాను అనుకోకు. నీకు అర్థమైన విషయం అనుభవంలోకి రావడానికి కొంత టైం పడుతుంది. అక్కడ గురువు అనుగ్రహం అవసరం, ఈశ్వరానుగ్రహం అవసరం. ఒకవేళ నీకు తెలివితేట ఉండి చక్కగా అర్థం చేసుకున్నప్పటికీ నీకు గురువు అనుగ్రహం లేకపోతే నువ్వు అర్థం చేసుకున్న విషయం నీకు అనుభవంలోకి రాదు. నీ వివేకవంత వల్ల, నీ పవిత్రత వల్ల, నీ లోపల వస్తువు నీకు తెలుస్తుంది, కానీ బాహ్యంగా నేను ఏదో చేశాను అనుకోవటంలో తెలియకూడదు. నేను అక్కడ గోడ కట్టించాను, ఇక్కడ నుంచి తవ్వించాను, అక్కడ యజ్ఞం చేశాను, రామేశ్వరం ఏదో చేశాను, భద్రాలు ఏదో చేశాను, చేస్తే చెయ్యి, నీకు కాల పరిణామంలో పుణ్యం వస్తుంది, అనుభవిస్తే పోతుంది. అలా నీకు బ్రహ్మానుభవం కలగదు. స్పష్టంగా ఎంత క్లారిటీతో చెబుతున్నాడు ఆచార్యుడు వారు. మన మీద ఉండే ప్రేమ కొలది, మన మీద ఉండే ఆప్యాయత కొలది చెబుతున్న మాటలు అవి. నువ్వు భాషంగా ఏదో అక్కడ గోడ కట్టించాను, ఇక్కడ నుంచి తవ్వించానంటే చేస్తే చెయ్యి, నీకు ఉద్దంతం లేదు, దానివల్ల నీకు పుణ్యం వస్తుంది, అనుభవిస్తే పోతుంది. లోపల నీకు అసలు కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి. లోపల నీకు ఏముండాలి, ఆ డిస్క్రిమినేషన్ ఉండాలి. నీ లోపల పవిత్రత ఉండాలి, నీకు యోగ్యత ఉండాలి. దాని కూడా నీకు వస్తువు తెలియబడుతుంది, కానీ అక్కడ ఏదో చేశాను, ఎక్కడ ఏదో చేశాను, ఆ పనులు కూడా నీకు తెలియబడదు అంటున్నారు ఆచార్య స్వాములు వారు. నిన్నదిన్నట్టుగా రియాలిటీ నువ్వు అర్థం చేసుకుంటానంటే అన్రియాలిటీ దాని అంతా జారిపోతుంది. ఇంకర్థమవుతుంది, ఇటు దూరం మనం ఎడుతుంటే దాని అంతరం ఈడుకు మనం దూరం ఉంటాం. అలాగే సత్యాన్ని వెళ్ళదమంటే అర్థం చేసుకుంటాడంటే అసత్యం నుంచి బయటపడాలి నువ్వు అనుకోక్కర్లేదు. దాని అంతరంగా అసత్యం నుంచి అసత్యానికి ముందు దూరం ఉంటాయి. లైట్కి దగ్గరికి వెళ్ళేటప్పుడు డార్క్నెస్కి దూరం అవుతావు. ఆ రియాలిటీకి దగ్గరికి వెళ్ళేటప్పుడు అన్రియాలిటీకి దూరం అవుతావు. అంటే నిజంగా అన్రియల్ టేక్ ద రియల్.
దుఃఖాన్ని గ్రహించు, అసత్యాన్ని విసర్జించు. నువ్వు సత్యాన్ని గ్రహిస్తా ఉంటే అసత్యానికి దానంతరం నువ్వు దూరం ఉంటావు. ఎప్పుడైతే సత్యానికి సత్యానికి దగ్గర ఏదో దానికి సంబంధించిన టేస్ట్ని రుచి తెలుస్తుంది, రుచి తెలుస్తున్న తర్వాత దాన్ని పొందాలంటే కాంక్ష కూడా నీకు రెట్టింపు బలంతో పీడుకుంటున్నది. ఈ బ్రాంచ్లో పడుతుంది భయ భాషంగా ఏదో పని చేయటం వల్ల నాకు మోక్షం వచ్చేస్తున్న బ్రాంచ్లో అనేది పడదు. చేస్తే చేయి మంచి పనులు చేయొద్దంటాం లేదు. మంచి పనులు చేస్తే నీకు చిత్తశుద్ధి కలిగి మనస్సులో పవిత్రత వస్తుంది కాదంటాం లేదు. అంత మాత్రం కాదు మోక్షం వచ్చేస్తున్నటువంటి బ్రాంచ్లో భ్రమలో పడకను. జాగ్రత్తగా ఉండు, అజాగ్రత్త పనికిరాదు. అంటే నువ్వు ఎవరైనా గురువులు చెప్పినప్పుడు పెద్దలు చెప్పినప్పుడు అని తలకాయని అక్కడ ఉంచి శ్రద్ధగా విను. ఈ తలకాయని అక్కడ ఉంచి నేను చేయరాదన్నారు, ఈ శ్రద్ధ విను. ఆ తలకాయని అక్కడ ఉంచుమని నేను చెప్పటం లేదు, ఆచార్యులు వారు చెబుతున్నారు. అక్కడ ఏ విషయాన్ని నీకు చెబుతున్నా ఆ చెప్పిన విషయాన్ని నువ్వు పట్టుకోవాలి. దీంతో నీ చేతితో కాదు, నీ బుద్ధితో పట్టుకోవాలి. నీ తలకాయతోటి దాన్ని పట్టుకోవాలి. పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ మాటను నువ్వు ధ్యానం చేయాలి. నీ తలకాయ ఇక్కడ ఉంచాలి. శరీరం ఎక్కడ ఉందో తలకాయ అక్కడ ఉండాలి. తలకాయ అక్కడ ఉన్నప్పుడు శబ్దాన్ని జాగ్రత్తగా గురువు చెప్పే మాటను వినాలి, శ్రవణాన్ని చెయ్యాలి. అది ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రాపర్గా అర్థం చేసుకుని ఇంటికెళ్ళి మీరు ఏ విధంగా అయితే వెంకటేశ్వరుని రాముణ్ణి, ఏ విధంగా అయితే మీకు శివుణ్ణి, మీకు ఇష్టమైన దేవుణ్ణి ఎవరైతే ఆ దేవుణ్ణి మీరు ఎలాగైతే పూజిస్తున్నారో ధ్యానం చేస్తున్నారో ఈ శబ్దాన్ని కూడా ఇంటికెళ్ళి ఈ గురుజాలను ఏ మాట అయితే విన్నావో ఆ మాటను కరెక్ట్గా ఉన్నదైనట్టుగా అర్థం చేసుకుని ఆ మాటను ఇంటికెళ్ళి దాని అర్థాన్ని దాని కాదు ఒక అర్థాన్ని ధ్యానం చేయాలి. అంటే మీరు దేవతల విగ్రహాలని, ఈ రాతి విగ్రహాలని, మట్టి విగ్రహాలను ఇంటికి పెట్టుకుని బజార్లో కొనుక్కుని ఇంటికి పెట్టుకుని పువ్వులు పెట్టి ఎలా పూజ చేసుకుంటున్నారు, అదేవిధంగా మీరు విన్న సబ్జెక్ట్ని కూడా శ్రద్ధగా ఇంటికి వెళ్ళి దాన్ని ధ్యానం చెయ్యాలి. ఆ మాటను ధ్యానం చెయ్యాలి. ఇవాళ ఈ శబ్దం అన్నాం, ఈ మాట విన్నాం, ఈ మాటలో నా అర్థం ఏమిటి, ఈ మాట ఎంతవరకు మనం ఉపయోగపడుతున్నాయి, ఆ మాట కాదు ఒక అర్థాన్ని ధ్యానం చేయాలి. దాన్ని దృష్టిని ధ్యానం చేయాలి. అప్పుడు నువ్వు వివేకం పెరుగుతుంది, లోపల ఎదుగుతావు. ఆచార్య గారు మళ్ళీ చెబుతూ ఒక తెలివితేటలో సరిపోవు. మనిషిని తెలివితేటలు అవసరం, తెలివితేటలు విడిచిపెట్టమని చెప్పడం లేదు. నేను తెలివితేటల వల్లే మోక్షం వచ్చేది. ఆ తెలివితేటలు ఉపయోగించుకో. అవి ఎంతవరకు నీకు ఉపయోగపడతాయో అంతవరకు జాగ్రత్తగా ప్రాపర్గా ఉపయోగించుకో. తెలివితేటను సద్వినియోగం చేసుకో, దుర్వినియోగం చేయకు. సబ్జెక్టును ప్రాపర్గా అర్థం చేసుకుంటే బయట ఉన్న కాదు లోపలికి లాగేశాను, లోపల ఉన్న కాదు బయటకు వదిలేశానంటే ఈ ఉప్పుదంతుల వల్ల, ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల నీకు ఏమి తెలియబడ్డావు అంటున్నాడు. అంటే నువ్వు ప్రాణాయామం చేసుకుంటే చేసుకోకుండా ఆరోగ్యం బాగుపడుతుంది, మనస్సు చల్లబడుతుంది, నీ మనసుకు ఏకాగ్రత రావచ్చు. అంత మాత్రం చేత నీకు మోక్షం వచ్చేస్తుంది, నేను దైవ సాక్షాత్కారం పొందుతానని మటుకు అనుకోకు. అటువంటి భ్రాంతులు మటుకి నీ గాలి ఉంచుకోవడం, గాలి ఉంచిపెట్టేయడం అని నీకు మోక్షం వచ్చేస్తుందని అది అనుకోవద్దు. అంటే ఈ ఎక్సర్సైజ్ వల్ల దేవుడు దొరకదు. ఇంకా ఆరోగ్యం బాగుపడొచ్చు. ఆసనాలు వేసి మీరు ఎవరైనా ఆసనాలు వేస్తున్నారు అనుకోండి, ఆసనాల యొక్క ప్రయోజనం ఏంటి, శారీరక ఆరోగ్యం బాగుపడుతుంది. మీకు ఆరోగ్యం వస్తే రావచ్చు. అంతేకాని నేను ఆసనాలు వేసాను నాకు మోక్షం వచ్చేస్తానని కనిపెట్టుకుండా వెళ్ళివాడా అంటున్నారు. ఇటువంటి మాటల వల్ల మోసం లేకుండా ఆసనాలు వేస్తే వేసుకోండి, మీకు అంత ఆరోగ్యం వస్తుంది. ఈ ముక్కు మూసుకోవడం కూడా నేర్చుకోండి, వేస్తే కొంత మనసు కూడా చల్లబడితే చల్లబడుతుంది. ఈ పనుల వల్లే మీకు మోక్షం వస్తుందని ఎదురు చూడకుండా రాజు రాజు అంటున్నారు ఆచార్య స్వాములు. వారు ఎవరైతే సాధన చేస్తున్నారో వాడి యొక్క సక్సెస్ దేని మీద ఆధారపడిందంటే ఈ ముక్కు మూసుకోవడం వల్ల రామేశ్వరం మీద వెళ్ళడం కాశీ అని మీద ఆధారపడలేదు. వాడికి వెళ్ళిన అర్హత ఏంటి, వాడికి వెళ్ళిన యోగ్యత ఏంటి, వాడికి ఉన్న గుణ ఏంటి, ఆ గుణ సంపద మీద, వాడికి వెళ్ళిన యోగ్యత మీద వాడికి మోక్షం వస్తున్నారు కానీ ఆధారపడి ఉంటుంది. కానీ నేను అత్తి వెళ్ళాను, కాశీ వెళ్ళొచ్చాను, రామేశ్వరం వెళ్ళొచ్చాను, దగ్గరంటే అందరు వెళ్ళొచ్చు, అందరి దగ్గర వచ్చేయచ్చు. అంత మాత్రం కాదు నీ సక్సెస్ ఆధ్యాత్మికంగా నువ్వు పొందే సక్సెస్ దాని మీద ఆధారపడి ఉండదు. నేను అక్కడ భీమవరం క్లాస్ పెట్టాడు, యోగా క్లాస్ పెట్టాడు, అక్కడ ముక్కు మూసుకోవడం నేర్చుకుని వచ్చాను, లేదా రాజమండ్రి ఆసనాలు నేర్పుతున్నారు, అక్కడికి వెళ్ళి ఆసనాలు నేర్పుతారు, ఇంట్లో ఆసనాలు నేర్చుకురారు. నీకేమో నా శరీరం ఆరోగ్యంగా వస్తుంది, నా ఆకలి కూడా ఎక్కువ వేస్తుంది, ఆకలి తక్కువగా ఉంటుంది. దాని ప్రయోజనం అంతేకాని దేవుడు ఇంట్లో వల్ల మోసపోడాలి. అమాయకుడు కాదు, నువ్వు అనుకున్నాను అమాయకుడు కాదు. అంటే నీకు సక్సెస్ దేని మీద ఏంటంటే నువ్వు ఎవరైతే మోక్షం పొందడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నాడో వాడికి ఎవరికి మోక్షం రెండు అవుతుందంటే వాడుకున్న క్వాలిఫికేషన్స్, వాడుకున్న యోగ్యత, వాడుకున్న అర్హతలు, వాడుకున్న గుడ్ క్వాలిటీస్, వాడుకున్న దైవీ సంపద, దాన్ని బట్టి వాడికి మోక్షం వస్తున్నారా ఆధారపడి ఉంటున్నా. కానీ నేను కూర్చున్నాను, నించున్నాను, దాడి పెట్టబెడుతున్నానంటే ఈ కౌరులు దేవుడు మోసపోదు అంటున్నాడు. అంటే నీకు నీ గోలికి నువ్వు ఎలా రీచ్ అవుతావు అంటే నీకున్న యోగ్యతను బట్టి, అర్హతను బట్టి.
నీకు అర్థమవుతుంది. నీకున్న గుడ్ క్వాలిటీస్, గ్రేట్ క్వాలిటీస్, సౌండ్ క్వాలిటీస్, నీ లోపల గ్రేట్ క్వాలిటీస్, బైబిల్ క్వాలిటీస్, సౌండ్ క్వాలిటీస్, అదేవిధంగా క్వాలిటీస్, గాడ్లీ క్వాలిటీస్, దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ ముట్టు మూసుకోవటం మీద, ఆ కళ్ళు మూసుకోవటం, ముట్టు మూసుకోవటం మీద ఆధారపడి ఉండదు. అంటే చెప్పవలసిన విషయం చెప్పు, చెప్పవలసిన విషయం చెప్పు, చెప్పకపోయిన విషయం అవి చెప్పకు, చెప్పవలసి చెప్పకపోయిన విషయం చెప్పడం ఎంత పొరపాటు, చెప్పవలసిన విషయం విడిచిపెట్టడం కూడా అంతే పొరపాటు. అంటే నువ్వు నీ కాలంలో ఎప్పుడు పూజ చేసుకోవాలి, ఎప్పుడు ధ్యానం చేసుకోవాలి, ఎప్పుడు శ్రవణం చేయాలి, ఎప్పుడు ధ్యానం చేయాలి, ఆ పద్ధతిలో నువ్వు చేసుకునేది నీ కాలపు, నీ కాలాన్ని అనుసరించి, నీ టైంని అనుసరించి, నీ ఆరోగ్యాన్ని అనుసరించి నీ చెప్పలేము ఇప్పుడు గర్భాంతంగా ఈ అన్ని కూడా నువ్వు బ్రహ్మాండం పొందడానికి ఒక సహకారాలు చేయొచ్చు అని, అవి నీటి వల్లే బ్రహ్మాండం కలగదు అని కలగడి తేలగని రామచంద్రరావు గారు అన్నారు. కలగడి తేలగని నేను అన్నాను, కలగడి ఇక్కడ ఉంది, అలాగే ఆత్మ కూడా అంతే. ఆత్మ మనకు ఉండదు కదా, మన వేలలో ఆత్మ ఉందని తెలిసినా తెలియకపోయినా అక్కడ ఉంది. కలగడి ఇక్కడ లేదని నేను అనుకుంటున్నాను, రామచంద్రరావు గారు కూడా ఇక్కడ లేదని చెప్పారు, కానీ ఇక్కడ ఉంది కలగడి. అదేవిధంగా హృదయంలో నేను సద్వస్తు మనకు తెలుసున్నా అక్కడ ఉంది తెలియకపోయినా అక్కడ ఉంది. ఒకవేళ మనకు తెలియక అక్కడ లేదు లేదు అనుకున్నా ఉన్నది లేకుండా పోదు. ఈ కలగడు లేదు లేదు అనుకున్నా ఇక్కడి నుంచి అక్కడికి పారిపోలేదు ఉన్న చోట ఉండదు. ఇప్పుడు మీరు శ్రవణం చేస్తున్నారు, ఇంత మాత్రం చేతి మీకు మోక్షం వచ్చింది. అదే మోక్షాన్ని పొందటానికి ఈ శ్రవణం కూడా సహకారం చేస్తుంది. అంటే ఎవరైతే నీకు మోక్షానుభవం కావాలని కోరుకుంటున్నాడో, ఎవరైతే పరమశాంతిని పొందాలని, ఆ పరమశాంతి మోక్షశాంతిని ఎవరైతే పొందాలని ఎవరైతే అనుకుంటున్నాడో, ముందు తలకాయని విడిచిపెట్టుకోండి, తలకాయని ఉపయోగించకుండా డిస్క్రిమినేషన్ నేర్చుకోండి, వివేకం నేర్చుకోండి, ఆ వివేకాన్ని ప్రాక్టీస్ చేయండి అంటున్నారు. డిస్క్రిమినేషన్ అంటే ఏది నిజం ఏది నిజం కాదు, ఏది సత్యం ఏది సత్యం కాదు, ఏది శాశ్వతం ఏది శాశ్వతం కాదు, ఏది గంగ ఏది పురు, ఈ విడదీసుకునే బుద్ధిని ప్రాక్టీస్ చేయి అంటే నీ యొక్క అభివృద్ధి అంతా దీని మీద ఆధారపడి ఉంది అంటున్నారు ఆచార్య గారు. అంటే డిస్క్రిమినేషన్ విడిచిపెట్టకు, అది నీకు అసలు నీ ముందట అవగాహన శక్తి నీకు ఉండాలి, అండర్స్టాండింగ్ కెపాసిటీ ఉండాలి, అండర్స్టాండింగ్ పవర్ ఉండాలి. అంటే ఏది మనం విడిచిపెట్టాలి, ఏది మనం స్వీకరించాలి, ఏది విడిచిపెట్టాలి, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో చేయకూడదు, ఎవరికి సమీపం ఉండాలి, ఎవరికి దూరంగా ఉండాలి. నీకు అర్థమవుతుంది, మనం గ్రహించవలసింది ఏమిటి, విసర్జించవలసింది ఏమిటి, మీకు బాహ్యంలో ఎవరితోటి సహవాసం చేయాలి, ఎవరితోటి చేయకూడదు అనే విషయం మీకు తెలియనప్పుడు లోపల సద్వస్తు నీకెలా తెలుస్తుంది అంటున్నారు ఆచార్యులు వారు. అసలు నీ దేహమే నిన్ను మోసం చేస్తే మన సంగతి ఎంతో కొంత నీకు వివేకం లేకపోతే తెలియదు అంటున్నారు. అంటే వివేకాన్ని ప్రాక్టీస్ చేయి. గౌతమ బుద్ధుడు ఏమని చెప్పాడంటే, మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, మనకు సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా, ఏదైతే మనం కాదు ఈనాటికైనా ముందు నాటికైనా అందు గురించి ఉండిపోవటం తప్పదు అన్నాడు. ఏదైతే మనం కాదో దాంట్లోంచి మనం విడిపోతాం తప్పదు అన్నాడు. నీ జీవనం నువ్వు కాదు కాబట్టి ఏదో ఏదో దాంట్లోంచి విడిపోతావు, అది నువ్వు ముందు ముందు చూపుతో డిస్క్రిమినేషన్ తోడు చూడు. నువ్వు ఎవరైనా పొగిడారనుకోండి, అది అది మీరు తీసుకోవద్దు, పొగడతలు కూడా తీసుకోవద్దు, విమర్శలు కూడా మీరు ఇంకా నీ అసూయ వల్ల కూడా చాలా మంది విమర్శలు చేయొచ్చు, అవి కూడా తీసుకోవద్దు. ఈ డిస్క్రిమినేషన్ చూసి నీకు అక్కర్లేని గొడవలన్నీ నీ తెలివితేటలు ఉపయోగించి, నీ బుద్ధి ఉపయోగించి, నీ సూక్ష్మ బుద్ధి ఉపయోగించి, నీ సటిలేంతలకు ఉపయోగించి దాన్ని ప్రాక్టీస్ చేసి సత్యాన్ని స్వీకరించి అసత్యాన్ని రిజెక్ట్ చేయమంటున్నారు ఆచార్యులు గారు. నీ ఏ వస్తువు అయితే కావాలో ఆ వస్తువు కాదు ఏదైనా కొంతవరకైనా తెలిసినమో నీళ్ళు ఆశ్రయించండి. అంటే సోడా కొట్టులో పోయి నీళ్ళు కాకుండా అడగొద్దు అంటున్నాడు ఆచార్య వారు. చెప్పిదంటూ సోడా గుట్లు తిరిగితే సోడాలు, కానీ సోడా గుట్లు వెళ్ళి కూర్చుని ఇడ్లీలు కాఫీ తమ్మని అడగకూడదు. ఇంకా సోడా గుట్లు చేసి పని కాదు, ఇడ్లీ ఇవ్వటం, కాఫీ ఇవ్వటం, అర్థమవుతుంది. అదేవిధంగా ఏ వస్తువు అయితే పొందుదామని నువ్వు అనుకుంటున్నా, వస్తువు అయితే ఆడైతే ఎవరికైతే తెలుసో వాళ్ళని ఆశ్రయించి ప్రశ్నించి తెలుసుకో, వారిని పరీక్షించడానికి అడగక్కు. నువ్వు తెలుసుకోవడానికి అడుగు అంటున్నారు ఆచార్య వారు. నేనేం చేస్తాను అదే, ముందు ఏది కావాలో నిర్ణయించుకుని, బ్రహ్మము కావాలనుకుంటే, బ్రహ్మానుభవం కావాలంటే, మోక్షస్థితి కావాలంటే, ఆ మోక్షానుభవం ఎంతో కొంత ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించి అడిగి వినయంతో అడిగి తెలుసుకో. అసలు ఆ బ్రహ్మము తాలూకు మోక్ష జ్ఞానం సంబంధించిన జ్ఞానం వాడికి ఒకటే ఉంటే చాలు అని చెప్పేవాడికి, మోక్షానికి సంబంధించిన గుర్తులు లేదా బ్రహ్మానుభవానికి సంబంధించిన ఆ పరమశాంతి అది ఉంటే ఉంటే చాలదు వాడికి. వాళ్ళు ఏం చేయదు, హూజ్ కంపేషన్ ఈ యాజ్ ఇట్ సార్, ఆ మాట ఏది చెబుతున్నాడు, వాడుకున్న జాలి, వాడుకున్న అనుగ్రహం, వాడుకున్న ప్రేమ. సముద్రం ఎంత విశాలంగా ఉంటుందో అంత ప్రేమను గురువుని మీరు ఆశ్రయించండి. అద్భుతం ఈ టీచింగ్. ఈ మాట నేను ఎక్కడ వినలేదు, ఆచార్య గారు చెప్పిన మాట వినలేదు. ఇక సబ్జెక్టు తెలుసుకున్న వాడి దగ్గరికి వెళ్ళండి, సబ్జెక్ట్ అవసరమే. ఆ సబ్జెక్ట్ ఒకటే తెలుసుంటే చాలు వాడికి, వాడు కొరత ఆ సబ్జెక్ట్ తెలుసున్నాడు కాబట్టి కొరత ఆలోచన ఉండొచ్చు. ఆ సబ్జెక్ట్ తెలుసుకున్నాడు దగ్గరికే మీరే వెళ్తే సరిపోదు. ఆ సబ్జెక్ట్ తెలుసుకున్నవాడు కూడా ఇటువంటి కూడా ఉండాలంటే మీన్స్ కంపాషన్ ఈజ్ యాజ్ వాష్ యాజ్ ది వాష్ నీడ్ సెల్ఫ్. అంటే సముద్రం ఎంత విశాలంగా ఉంటుందో అంత విశాలమైనటువంటి ప్రేమ, అంత విశాలమైనటువంటి కరుణ ఉన్న గురువుని మటుకు ఆశ్రయించాలి. అంటే సబ్జెక్టు తెలుసుంటే సరిపోదు, ఆ సబ్జెక్టు ఇతర వాళ్ళకి చెప్పి వాళ్ళని ఉద్ధరించాలనే కాంక్షను గురువుని ఆశ్రయించాలి. సముద్రంలో నీరు తరుగుతున్నా మనం చూసుకుంటాం అంటే అటువంటి తరుగులేటువంటి ఆ కంపాషన్, ఆ కరుణ, అటువంటి గురువు. ఒక బ్రహ్మ విద్య ఉంటే సరిపోదు, బ్రహ్మ విద్య తెలుసుంటే సరిపోదు, కంపాషన్ కూడా ఉండాలి, మెరిసి కూడా ఉండాలి, ఎవరి వాళ్ళకి చెప్పి ఉద్ధరించాలనేటువంటి ఆ కాంక్ష కూడా అక్కడ ఉండాలి. అటువంటి గురువుని మాత్రమే మీరు ఆశ్రయించట్లు. మీరు మొగ్గడానికి ఉండండి, తెలుగు చేతగా ఉండండి, సాధన చేయండి, విషయాన్ని గ్రహించండి. కానీ నేర్చుకోకుండా విషయాన్ని మీరు పొందలేరు. బ్రహ్మం గురించి శ్రమణం చేయకుండా బ్రహ్మం గురించి మననం చేయలేరు. అంచేది మీరు ఏం చేయాలండి, శ్రవణం చేయాలి. మనం శ్రవణం చేయకుండా మననం చేయలేరు. మీరు గురించి మీరు మననం చేశారు, అదే మీకు అనుభవంలోకి వస్తుంది. మీరు మొదటి కిందకము ఉండకండి, వివేకవంతులుగా ఉండండి, కాంతివంతులుగా ఉండండి, శాంతివంతులుగా ఉండండి, తెలివిగా ఉండండి. విషయం ఎవరు గురువు నోటంతా ఆ నోటంతా మాట బయటకు జారేటప్పటికీ బతుకును మీరు అర్థం చేసుకునే శక్తిని కూడా సంపాదించారు. అంటే గురువు చెప్పేటప్పుడు ఆ నోటిలోంచి మాట కిందకి జారేటప్పటికీ అది భూమి మీద పడకుండానే మీరు గక్కులు మీ బొర్రలో పెట్టేసుకోండి. ఆ మాట భూమిలో పడకుండానే నోటంటే మాట జారేటప్పటికి దాని అర్థం ఏంటో ఆ మాట యొక్క విలువ ఏంటో మీరు గ్రహించి మీ తలకాయలో పెట్టుకోండి. అవగాహన చేసుకుని ఆ శక్తి పెంచుకోండి. నువ్వు అవగాహన కూడా అవసరం, అవగాహన కూడా యోగంతో సమానం. కొంతమంది మాట మాటకి సందేహాలు వస్తాయి, కొంతమంది కూర్చుంటే అనుమానం, నుంచుంటే అనుమానం, మాట్లాడితే అనుమానం. భగవంతుడు గీతలో ఆ అధ్యాయంలో ఎలా ఎందుకు చెప్పాడు, ఈ అధ్యాయంలో అలా ఎందుకు చెప్పాడని మాట మాటకి కొంతమందికి డౌటింగ్ తామస్సులు ఉంటారు, కొంతమందికి మాట్లాడితే అనుమానాలు వస్తూ ఉంటాయి. మీరు సబ్జెక్ట్ని ప్రాపర్గా అర్థం చేసుకోవడం వల్ల అనుమానాలన్నీ కూడా, అనుమానాలు, సందేహాలు అన్ని కొన్ని డౌట్స్ అన్నీ కూడా కాలిపోయి బూడిదైపోతాయి. ఈ సబ్జెక్ట్ ఎంత తక్కువగా అర్థమైతే డౌట్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి, బాగా అర్థం చేసుకుంటే డౌట్స్ కూడా తగ్గిపోతాయి. ఇంకా అర్థమైనా మీకు వచ్చే అనుమానాలను కూడా తగ్గాలంటే అందరి దగ్గరికి తిరగక్కర్లేదు. సబ్జెక్ట్ మీరు బాగా అర్థం చేసుకుంటే మీకు ఉన్న సందేహాలు ఓటంతరై తగ్గిపోతాయి. అవగాహన శక్తి తక్కువ ఉంటే అనుమానాలు పెరుగుతాయి, అవగాహన శక్తి కనుక ఎక్కువ ఉంటే సందేహాలను కూడా పెరిగిపోతాయి, కరిగిపోతాయి. అంతేకాదు మీ రోజున మీ ఫ్యాకల్టీ కూడా పెరుగుతుంది. అంటే ఎవరు ఏమి చేసుకుంటూ మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడటంలో వాళ్ళకి ఏమైనా స్వార్థం ఉందా, స్వార్థం లేకుండా మాట్లాడుతున్నారా, మన మీద ప్రేమించే మాట్లాడుతున్నారా, అవసరం కోసం మాట్లాడుతున్నారా. ఇటువంటి రీజన్, ఆ రీజన్ ఆ కెపాసిటీ, ఆ రీజన్ ఫ్యాకల్టీ కూడా మీ మెదడులో పెరుగుతుంది. నిజంగా మన మీద వాళ్ళకి ప్రేమ ఉందా లేదా అవసరం కోసం ఏదో మాట్లాడుతున్నారా అనేది ఆ రీజన్ ఫ్యాకల్టీ కూడా పెంచుకో. ముద్దు డైలాగ్ ఉండకు, డాన్స్ లాగా ఉండకు అని ఆచార్యుల వాళ్ళు అంటున్నారు. అంటే మీకు ఏదైంది ఫ్యాకల్టీ ఉంటే ఏ మనిషి అయినా సరే, లౌకిక విషయమైనా సరే, అలవకపు విషయమైనా సరే, ఆ మాట్లాడేది ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో సడన్గా నువ్వు పట్టుకోవచ్చు. మీ ఇంటిని తెలుసు కనుక ప్రాపర్గా ఉంటే, మీ రేదని ఫ్యాకల్టీ కనుక ప్రాపర్గా ఉంటే, ఆ డిస్క్రిమినేషన్ కనుక ఉంటే బ్రహ్మానుభవం పొందడం వస్తుందో రాదో తర్వాత విషయం ముందు ఫిట్ అవుతావు, క్వాలిఫై అవుతాయి. నువ్వు చదవలసిన చదువు చదివితే తర్వాత ఉద్యోగం రావచ్చు రాకపోవచ్చు. అసలు చదవలసిన చదివే రా చదువు లేకుండా అప్పుడు ఉద్యోగం పెట్టడానికి అప్లికేషన్ పెట్టడానికే పనికిరావు. ఇంకొకటి ఆచార్య వారు చెప్పింది, అసలు ముందు నువ్వు ఫిట్ అవుతావు. ఆ రేపు నువ్వు ఫెకల్టీ కనుక ఉంటే, ఆ డిస్క్రిమినేషన్ కనుక ఉంటే ముందు నువ్వు ఫిట్ అవుతావు. తర్వాత మోక్షం వస్తున్నారా అని ఈశ్వరుల మీద ఆధారపడి ఉంటుంది. దానికి ముందు నువ్వు ఫిట్ అవుతావు. పెళ్లి జాతిలో ఉండొచ్చు, మామూలుగా ఆ మాట గ్రహించే శక్తి ఉండొచ్చు, కానీ బోధకాంక్ష ఉందనకు, లోకంలోన్ని మనమే భోగించాలి అని బోధకాంక్ష ఉందనకు. మీకు తెలివితేటలు ఉన్నప్పటికీ మీ తెలివితేటలను బట్టి మీకు మోక్షం ఎవరు ఆ బోధకాంక్ష ఉన్నప్పుడు నేను తీసుకుని ఒక పక్కన పెడతారు, అంటే కర్మచక్రంలోనే పెడతారు, కానీ నేను బయటకు తీరాని హృదయం భగవంతుడు తన హృదయాన్ని నీకు ఇవ్వడం అంటున్నారు.
బోధవాసన ఒక్కటి ఉంటే చాలు పునర్జన్మ రావటానికి,
బోధవాసన ఒకటి ఉంటే చాలు పునర్జన్మ రావటానికి. అంటే పునర్జన్మ ఏదైనా ఏ ఒక్కటి ఉన్నప్పటికీ నీకు క్వాలిఫై అవ్వను. అంటే నీకు బుద్ధి సూక్ష్మత ఉండాలి. అంటే ఏ సంస్కారం కూడా నిన్ను బయటకు ఆకర్షించకూడదు, ఏ వాసన కూడా నిన్ను బయటకు ఆక, ఏ భోగ ప్రవృత్తిలో ఉండకూడదు. భోగ ప్రవృత్తిలో మనసు బాహ్యానికి చేరుస్తుంది. అంటే నీకు బుద్ధి సూక్ష్మత ఉండాలి. బుద్ధి సూక్ష్మతో పాటు నీలో భోగ ప్రవృత్తి ఉండకూడదు. అయితే అర్హతను నీకు ఉంటే నువ్వు దానికి ఫిట్ అవుతావు, దీనికి బ్రహ్మానుభవం పొందటానికి నువ్వు ఫిట్ అవుతావు.
మనలో మనసు అనేక కారణాల ప్రపంచం మీదకి వెళ్ళవచ్చు. నాకు ఒక కారణం ఉండొచ్చు, మీకు ఒక కారణం ఉండొచ్చు. అంటే ఏ భోగ ప్రవృత్తి ఏ రూపంలో ఉన్నప్పటికీ దాన్ని ఎలివేట్ చేయవలసింది. నీకు ఏ రకమైన భోగ కాంక్ష ఉన్నప్పటికీ నువ్వు బ్రహ్మానుభవం పొందడానికి అర్హుడు అవుతాడు. మనసులోని చాపల్యం, శరీరానికి సంబంధించిన ఇంద్రియాల్లో చాపల్యం, ఆ చాపల్యం ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఏమండి వాళ్ళు దీనికి ఫిట్టుకారు. దాన్ని ఇంద్రియ ఎక్కువ నా ఫిట్టుకారు, దీనికి ఆధ్యాత్మిక అనుభవం పొందడం కోసం వాళ్ళు ఫిట్టుకారు. ఒకసారి మనకి మోక్షం పొందుతుంది కదా, ఆచార్యులు వాళ్ళు బాగానే చెబుతున్నారు మోక్షం పొందుదామని కాంక్ష వస్తుంది, నిజంగా వస్తుంది. ఎంతసేపు ఉంది, 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుంది. మరి లేబర్ మామూలుగా మన గొడవలను దేవుని ప్రార్థిస్తూ ఉంటాం. లాంగ్ ఫర్ లిబరేషన్, ఆ బ్యూటిఫుల్ ఆ చెప్పే ఎక్స్ప్రెషన్ చూడండి. దేవుడు దేవుడు ఎదురైంది ఆ సబ్జెక్ట్ లో బ్యూటీస్ చూడండి. ఇప్పుడు ఆ మోక్షం గురించి ఆచార్య వారు చెప్తున్నారనుకోండి, ఇక నిజం మోక్షం పొందాలి, మిగతా అన్ని అశాశ్వతం, మిగతా అన్ని టెంపరీ అని అనిపిస్తుందట. ఇప్పుడు నిజంగా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మోక్షస్థితిని మనం ఎట్టేం చేయాలని మనసు కలుగుతుంది. ఈ గోడ దాటే వరకు తర్వాత మళ్ళీ మనం అప్పుడు దేవుడు జ్ఞాపకం ఉంటాడు, కానీ మన కోరిక నెరవేర్చుకోవడానికి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం. అలాగే మీరు పూజ గదిలో ఉన్నా, వంట గదిలో ఉన్నా, ఇప్పుడు ఆచార్య వారు చెప్పింది ఏంటంటే మీరు పూజ గదిలో ఉన్నా, వంటగదిలో ఉన్నా, లేకపోతే రోడ్డు మీద ఉన్నా, ఇంటికడుపు లౌకికమైన పని చేస్తున్నా, అలౌకికమైన పని చేస్తున్నప్పటికీ, మీరు ఆఫీసులో ఉన్నా, లేకపోతే మరొక చూడనప్పటికీ, మీ యొక్క జీవనం మోక్షకాంక్ష ఉంటే ఉండాలి. ప్లాన్ మోక్షమే పొందాలి అనేటువంటి కాంక్షది ఎలా ఉండాలంటే పొట్టి పొట్టిగా ఉండకూడదు. మీకు ఎంతకాలం అయితే మీ జీవితం ముక్కులో దారి తిరుగుతూ ఉంటుందో అంతకాలం కూడా కాంక్ష ఆగిపోకుండా ఉంటారు. ఇప్పుడు మనం మోక్షం కావాలని కోరుకుంటాం, మళ్ళీ రేపేమో రేపు మనకి ఏ కోరికలు ఉంటాయి కదా, ఆ కోరికలు ఫుల్ఫిల్ అయితే చాలు, దేవుడు మనకి దేవుడు మనకి ఆ కోరికని అనుభవిస్తూ చాలు అనిపిస్తాం. అప్పుడు మోక్షాన్ని మనం వదిలేస్తున్నాం. అది కలిపి లాంగింగ్ ఫర్ లిబరేషన్. లాంగింగ్ ఫర్ లిబరేషన్ అంటే ఇది నిరంతరం అదే కాంక్ష కలిగి ఉండాలి. భౌతికమైన మీ కోరిక నెరవేరితే నెరవేరుతాయి, నెరవేరితే నెరవేరచ్చు అని కాదు, అది కాదు నేను మీ కాంక్ష మటుకు మోక్షం మీద ఉండాలి. లాంగింగ్ ఫర్ లిబరేషన్, ఆ మోక్ష కాంక్ష మటుకి ఆరిపోకుండా మటుకి మీరు చూసుకోవాలి. ఇప్పుడు తాత్కాలికంగా అందరికీ వస్తుంది మోక్షాన్ని పొందాలని, తాత్కాలికంగా ఆ కోరిక మీకు పెర్మనెంట్గా ఉండాలి. మోక్షాన్ని పొందాలనేటువంటి కోరిక లాంగింగ్ ఫర్ లిబరేషన్ అనేది పెర్మనెంట్గా ఉండాలి. అంతేకాదు ఒక రోజు వచ్చి మరొక రోజుని పొందుగా ఉండకూడదు, అప్పుడు మోక్షం మీకు రిమీడ్ అవుతుంది. అంటే ఏదైతే మీరు స్మరిస్తున్నారో అదే పొందుతారు, మీరు ఏదైతే మీరు స్మరిస్తున్నారో అదే పొందుతున్నారు, ఏదైతే మీరు అనుకుంటున్నారో అదే మీరు పొందుతారు. అంటే మోక్షం పట్ల మీకు కనుక ఆకాంక్ష ఉంటుంది, మీకు వేరుక పడుతుంది. ఆచార్య వారు ఏమంటున్నారంటే ఈ సందర్భంలో మీకు ఒక మాట నేను చెప్తున్నాను. మహర్షులు, యోగుడు, పౌరవం మన ఉపనిషత్తుకారులు ఉపనిషత్తులు చెప్పినటువంటి విషయం, కొన్ని క్వాలిఫికేషన్స్ నేను చెప్పారు ఈ మోక్షాన్ని పొందడం కోసం. అంటే అందులో నేను ఏం ఏంటంటే డివోషన్ టు ది రియాలిటీ. అంటే మనం ఇక్కడ రమణ భక్తులు ఉన్నారు, రాముడు భక్తులు ఉన్నారు, ఆచార్యుల వారి భక్తులు ఉన్నారు, కృష్ణుడు భక్తులు ఉన్నారు, యేసుక్రీస్తు భక్తులు ఉన్నారు, మహమ్మద్ భక్తులు ఉన్నారు, పోలిరాముడు భక్తులు ఉన్నారు, మీకు అర్థమవుతుందా, అన్ని రకాల భక్తులు ఉన్నారు. మరి డివోషన్ టు రియాలిటీ, నీ హృదయంలో నిజం పట్టు నీకు డివోషన్ ఉండాలి. మీ హృదయంలో ఒక చావులేని వస్తువు ఉంటుంది, మీ హృదయంలో ఒక చావులేని వస్తువు ఉంటుంది, మీ హృదయంలో ఒక నిజం ఉంది, మీ హృదయంలో ఒక నిజం ఉంది, ఇది అన్నిటికీ అతీతమైంది. ఆ నిజం ఏంటి, అన్నిటికీ అతీతమైంది. అది అది తెలుసుకున్నాక మీరు తెలుస్తుంది, అది మాత్రం అది ఊరు మాత్రమే ఉండదు.
ఆ నిజం పట్టుకునే గిడ్డు కోసం ఉండాలి. అన్ని హృదయంలో పెట్టండి భగవంతుని, నీ హృదయం చైతన్యాన్ని మనం ఎరుగు ఎరుగుపరుచుకోవాలి. కృష్ణ దివోషన్ తిరిగాలి. మీరు రాముడి మీద భక్తి ఎలా ఉంది, కృష్ణుడి మీద భక్తి ఎలా ఉంది, సూర్యుడి మీద భక్తి ఎలా ఉంది, దేవతాదృష్టి మీద భక్తి ఎలా ఉంది, మీ హృదయంలో నిజం మీద కూడా మీకు డిపోషన్ ఉండాలి. దాన్ని తెలుసుకోవాలనే కాంక్ష మీ హృదయాంతరాల నుంచి విసిరిసి రావాలి. అంటే మీ శరీరం మీద మీకు మోహం ఎలా ఉందో, మీ శరీరం మీద మీకు భక్తి ఎలా ఉందో, మీ శవం మీద నీకు ఎంత ప్రీతి ఉందో, అలా నీ హృదయంలో ఉన్న నిజం మీద, నీ హృదయంలో ఉన్న దేవుడి మీద నీకు ప్రీతి ఉండాలి. అప్పుడు ఇమోటల్ స్టేట్ ను అందుకుంటావు. అంటే చావులేని స్థితికి ఎదిరి వెళ్ళిపోతావు. హృదయంలో ఒక నిజం ఉంది, దానికి చావులేదు, దానికి ఇన్ నేచర్. ఇట్ ఈజ్ ప్యూరిటీ ఇన్ నేచర్. ఇట్ ఈజ్ ఇమోటల్ ఇన్ నేచర్. ఇట్ ఈజ్ ట్రూ ఇన్ నేచర్. ఇట్ ఈజ్ హ్యాపీనెస్ ఇన్ నేచర్. ఎక్కడ నీ హృదయంలో ఉంది దాని పట్ల నువ్వు డివోషన్ కలిగి ఉంటావు, దాని పట్ల నీకు భక్తి కలిగి ఉంటుంది, నీకు ఎరుకపడుతుంది, అది నీకు తెలియబడుతుంది. ఆ వస్తువు ఇది నీ హృదయంలో ఉంది. నువ్వు వెతికే వస్తువు, నువ్వు అన్వేషించే వస్తువు, త్రావలేని వస్తువు, నిరంతరం ఉండే వస్తువు, పుట్టుకు లేనటువంటి వస్తువు, అది ఎక్కడ ఉంది? నీ హృదయంలో ఉంది. దాని పట్ల కూడా నువ్వు డివోషన్ కలిగి ఉండు. డివోషన్ కలిగి ఉంటే అది నీకు ప్రాణంగా నీకు తెలియబడుతుంది. ఇక్కడ ఆచార్య వారు ఏమిటంటే, నీ శరణాగతి దీర్ఘ శరణాగతి ఉండాలి. నీ శాంతి దీర్ఘ పుట్టిపుట్టిగా ఉండకూడదు, దీర్ఘ శాంతి ఉండాలి, దీర్ఘ శరణాగతి ఉండాలి. ఎలా ఉండాలి? దీర్ఘ శరణాగతి ఉండాలి, పొడుగ్గా ఉండాలి. శరణాగతి ఏంటో శాంతి ఏంటో పొడుగ్గా ఉండాలి, పుట్టిపుట్టిగా ఉండకూడదు. మనకు కూడా ఒక రోజు రెండు రోజులు మధ్య మధ్యలో బాగానే ఉంటాం మనం. ఒక రోజు రెండు రోజులు మధ్య మధ్యలో బాగానే ఉంటాం. నిన్న మొన్న బాగా నుండి ఇవాళ తేడా వచ్చేసినట్టు ఉంటాం చూడండి. అలా ఉండకూడదు. ఇది దీర్ఘశాంతి ఉండాలి. ఇది ఎలా ఉండాలి? దీర్ఘశాంతి ఉండాలి. నీకు ఆ రియాలిటీ పట్ల, ఆ రియాలిటీ పట్ల ఉండవలసినటువంటి భక్తి ఉండవలసింది. ఇప్పుడు వీళ్ళు ఉంటే ఆ నిజం పట్ల ఉండవలసినటువంటి భక్తి ఉండవలసినటువంటి శ్రద్ధ కనుక లేకపోతే అది కనుక యాక్సిడెంట్ అయితే నువ్వు కూడా ఫెయిల్ అయిపోతావు అంటున్నారు ఆచార్యుల వారు. నీ హృదయంలో ఉంటే శ్రద్ధ వస్తుందో, నీకు తగిన ప్రేమ లేకపోతే, తగిన విశ్వాసం లేకపోతే, అది ఉందో లేదో, అది ఉందో లేదో మాట మాటకి అనుమానిస్తూ ఉంటే, ఉన్నాడు 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 అనుకునే దైవం ఉన్నాడో లేదో, ఉన్నాడో లేదో నీకు కాదు, గంట గంటకి నీకు అనుమానం వస్తుంటే నువ్వేం పొందుతావురా? వస్తూ ఉండాలేదా ఉండాలేదా అని మాట మాటికి అనుమానం వస్తుంటే నువ్వేం పొందుతావురా? ఇంకా నువ్వు నువ్వేం పొందలేవు. ఆ విశ్వాసం సజీవమైంది ఉండాలి. అప్పుడు నీ హృదయంలో ఉన్న వస్తువు మీద ప్రేమ కూడా సజీవమైంది ఉండాలి. అలా లేదనుకో నువ్వు తప్పనిసరిగా ఫెయిల్ అవుతావు అంటున్నారు ఆచార్యులు వారు. నువ్వు సక్సెస్ అవ్వవు. అది విశ్వాసం కలిగి సజీవంగా లేకపోతే, హృదయంలో సంతోషిస్తుండేది నీకున్న భక్తి, నీకున్న ప్రేమ సజీవంగా కనుక లేకపోతే నువ్వు తప్పనిసరిగా ఫెయిల్ అవుతావు. ఏ శాశ్వతం ఏ శాశ్వతం కాదు అని విభజన నీకు నేర్చుకోవాలి. మరి విభజన నీకు నేర్చుకోవాలి. ఆ విభజన మీకు తెలియాలి. విభజన మీకు తెలియాలి. మనిషి పని చేయకుండా ఉండలేదు. మనిషి పని చేయకుండా ఉండలేదు. పని చేస్తే ఏమొస్తుంది? కర్మఫలం ఇచ్చేస్తుంది. ఫలాన్ని ఆ ఫలాన్ని నువ్వు ఎంజాయ్ చేయటం మానే. ఆ ఫలాన్ని నువ్వు వెళ్ళి ఎంజాయ్ చేసేవా కర్మ నీ యొక్క కర్మ నీ ముక్కులు పట్టుకుంటావు. నీ పీకి కర్మతాడు వచ్చి పట్టుకుంటాయి. నువ్వు కర్మ చేస్తావు, కర్మఫలం వస్తే రాని. దాన్ని పర్సనల్గా ఎంజాయ్ చేయటం మానే. కర్మఫలం వచ్చేయడం దాన్ని పట్టించుకోవద్దు, రాపోయినా కానీ పట్టి దాన్ని గొడవ చేయదు. కర్మఫలాన్ని నువ్వు ఎంజాయ్ చేయకు. కర్మఫలాన్ని ఎంజాయ్ చేసేవా నీకు మోక్షం కలదు. ముందు నేర్చుకో. శాంతి కూడా నీ ముఖానికి అలంకారం, జ్ఞానం కూడా నీకు ముఖానికి అలంకారం. గౌతమ బుద్ధుడు ముఖాన్ని చూసి నీకు మనిషికి జ్ఞానం కలదు. నీ జ్ఞానం సంపాదించని గౌతమ బుద్ధుడు చెప్పలేదు. ఆయన ముఖాన్ని చూసి నీకు ఉంది, నీ శాంతి కలిగింది, జ్ఞానం కలుగుతుంది. రమణ మహర్షి గారు అన్నారు, జ్ఞానం లేదనుకోండి, శాంతి లేదనుకోండి, ఒక 10,000 రూపాయలు చీర కట్టుకున్నాం అనుకోండి, ముఖం ఎండో మాస్క్ నీరు రాసేసుకున్నాం, పౌడర్ రాసేసుకున్నాం అనుకోండి, అండ్ అది ఎలా ఉంటుందని చెప్పారండి? శవాన్ని అలంకరించినట్టు ఉంటుంది అన్నారు. చచ్చిపోయిన మనిషిని అలంకరిస్తే అన్నం వస్తుంది. అదేవిధంగా నీకు జ్ఞానం లేనప్పుడు నీ శరీరాన్ని ఎన్ని అలంకరించుకున్నా ఒకటే అన్నారు. అంటే అలంకరించుకోకూడదు. జ్ఞానం లేనప్పుడు ఎన్ని అలంకరించుకున్నా ఒకటే ఒంటి అని సోమలు అన్నారు. ఒంటిలో ఇప్పుడు ఎందుకు ఇవాళ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లాంగింగ్ ఫర్ లిబరేషన్. అంటే నువ్వు నడిచినా కూర్చున్నా పూజ చేసినా జపం చేసినా, నువ్వు పూజ చేసుకో జపం చేసుకో ధ్యానం చేసుకో విచారణ చేసుకో ఇలా నదుల్లో స్నానాలు చేయి, కానీ నీ దృష్టి మటుకు దేని మీద ఉండాలి? మోక్షం పొందాలి, ఆ లిబరేషన్ మీద, ఆత్మ బ్రహ్మానుభవం పొందాలి, బ్రాహ్మస్థితిని అందుకోవాలనేటువంటి కాంక్ష ఉండాలి. అయితే తిరుపతి అది అరుణాచలం లేదు. అది జపం చెయ్యి, ధ్యానం చెయ్యి, విచారణ చెయ్యి, పెద్దలు చెప్పిన మాటలు శ్రవణం చెయ్యి, లాంగింగ్ ఫర్ లిబరేషన్. కానీ నీ కాన్సెప్ట్ దేని మీద ఉండాలి? అసత్యం నుంచి విడుదల పొందాలనేటువంటి, అనిత్యం నుంచి విడుదల పొందాలనేటువంటి కాంక్ష మటుకు నీలో ఉండాలి. లాంగింగ్ ఫర్ అది జీవితం పొడుగు నువ్వు పోషించుకుని నువ్వు తరుస్తావు. శ్రద్ధగా శ్రవణం చెయ్యి, విద్యావంతులుగా తెలియగలవాడుగా ముద్దబ్బాయిలా ఉండకు. నువ్వు శ్రద్ధగా శ్రవణం చేసి విద్యావంతులు అయితే నీకు సందేహాలు తగ్గిపోతాయి, మాట మాటకు అనుమానించే స్వభావం పోతుంది. ఉన్న వస్తువు ఉండాలేదా 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 అని మాట మాటగా అనుమానిస్తాను. నీ లోపల ఉన్న ఆ వస్తువు నీకు వ్యక్తం కాదు. అది కృష్ణుడి మాటలో చెప్పాలంటే మాట మాటకి సందేహించేవాడు ఈ లోకం లేదు పరలోకం లేదు అన్నాడు గీతల భగవంతుడు. ఆచార్య వారు ఇలా చెబుతున్నారు. వాసుదేవ స్వామి వారి గీతలు ఏం చెప్పారంటే కొంతమంది మాట మాటకి సందేహిస్తారు. ఆ మాట మాటకి సందేహించేవాడు ఈ లోకమో లేదు, అది బతికుండి చూడబడ్డ సచ్చి చూడబడ్డ అన్నాడు. ఈ డౌట్ ఉన్నాడు చూశారు, మాట మాటకి డౌట్ డౌట్ చేసేవాడికి ఈ లోకమైనా సుఖం లేదు, పోయి ఈ లోకంలో సుఖపడటం లేదు, అది చచ్చిపోయిన తర్వాత సుఖపడతా అంటే చచ్చిపోయిన తర్వాత కూడా సుఖం లేదు. ఏ వస్తువు అంతటా వ్యాపించి ఉందో దాన్ని వాడు మాట మాటికి డౌట్ చేస్తాడు. వాడికి సుఖం ఏంటి, వాడికి శాంతి ఏంటి, వాడికి ఆనందం ఏంటి, వాడికి ఇమోటల్ స్టేట్ ఏంటి? వాడి హ్యాపీనెస్ నుండి పీస్ లేదు. అంటే ఎవరైతే నీ లోపల నేను సందేహిస్తున్నాడో సందేహించి తీసి బయటికి బయటికి లాగి అని కాల్చి బోడిచ్చాయి. కృష్ణుడు గీతలో అన్నాడు, మీలో ఏదైనా పొరపాట్లు ఉన్నా, మీలో ఏదైనా బలహీనతలు ఉన్నా, మీలో ఏదైనా వీక్నెసెస్ ఉన్నా, మీ విశ్వాసం కనుక సజీవంగా ఉంటే మిమ్మల్ని నేను ఉద్ధరిస్తాను అన్నాడు. ఒక నిజంగా మీలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయనుకోండి, భగవంతుడు ఉన్నాడని విశ్వాసం కనుక వ్యావరింగ్ లేకుండా సజీవంగా విశ్వాసం మీకు ఉందనుకోండి, ఒక రోజు నమ్మకం ఒక రోజు అపనమ్మకం అలా కాకుండా భగవంతుడు ఉన్నాడనేటువంటి విశ్వాసం సజీవంగా ఉందనుకోండి, మీలో ఏదైనా బలహీనతలు ఉన్నా ఆ బలహీనతను మీలోంచి తీసేసి మిమ్మల్ని శుభ్రం చేసి మిమ్మల్ని శుభ్రంగా కడిగేసి మిమ్మల్ని నీట్గా తయారు చేసి నా స్వరూపాన్ని మీకు ఇస్తాను, ఎందుకు మీరు అనుమానిస్తున్నారు అన్నారు గీత. అంటే మీ నేలతోటి మీ శరీరాన్ని ఎలా కడుక్కుంటున్నారు, ఆయన అనుగ్రహంతో మీ మనస్సును శుభ్రంగా కడిగి శుభ్రంగా నీటి చేసి మిమ్మల్ని ముస్తాబు చేసి ఇస్త్రీ మడత ఎలా ఉంటుందో అలా మీ మనస్సును శుభ్రం చేసి మీ మనస్సును ఇంకా పవిత్రం చేసి నా స్వరూపాన్ని మీకు అర్పిస్తాను అన్నాడు. మీ విశ్వాసం కనుక సజీవమైంది. అంటే భగవంతుడు ఉన్నాడా లేదా ఉన్నాడా లేనటువంటి సందేహాన్ని గంట గంటకి మీరు తాగుకోకూడదు. సజీ అంటే ప్రవహిస్తున్న నది మీరు సజీవమైన నీ జీవన ఎప్పుడు జీవన కూడా ఎప్పుడు మీరు ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే మన విశ్వాసం కూడా దైవాభిమ ఎప్పుడు ప్రవహిస్తూ ఉండాలి. ఈశ్వర భక్తి శుద్ధుడు దన్ దయాల్హ్యం బిజినెస్. ఇప్పుడు వస్తే రాని కంగారు లేదు మన సచి శరీరం చచ్చిపోతే కొత్త శరీరం వస్తుంది. ఆ భక్తి విడిచిపెట్టాం, ఇంకో 10 జన్మలు పడితే పడతాయి. ఆ భక్తి ఉన్నందుకు ప్రమాదం లేదు. ఇంకా ఈ 10 జన్మల్లో కూడా దాని గురించి కృషి చేస్తావు, నువ్వు పొందవలసిందేదో నువ్వు పొందుతావు. అంటే గురువు ఎందు ప్రేమ, ఈశ్వరుడు ఎందు ప్రేమ, భగవంతుడు ఎందు భక్తి కలిగి ఉంటే అదనంగా నీకు 10 జన్మలు వచ్చినా నువ్వు కంగారు పడిపోవక్కర్లేదు. ఈశ్వర భక్తి శుద్ధి దాన్ని భయాలు హ్యూమన్ బీయింగ్స్. భక్తి లేని జన్మ ప్రమాదం, కానీ భక్తి కలిగిన జన్మ ప్రమాదం తీసుకురాదు. ఏంటంటే భక్తి కలిగిన జన్మ ఆ లోపల ఉన్న హృదయ గ్రంథిని తెంచేస్తూ ఉంటుంది, భక్తి లేని జన్మ హృదయ గ్రంథిని పెంచుతూ ఉంటుంది. అంటే భక్తి ఉంటే భక్తి కలిగిన నువ్వు పోకుండా చూసుకుంటే అదనంగా 4 జన్మలు వచ్చినా నీకేం ప్రమాదం లేదు.
ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, నారాయణాయ, నారాయణాయ. శంకరాచార్యులు వారు ఆ తల్లిగారు ప్రారంభం చేసేప్పుడు నిరాకార బ్రహ్మం గురించి, నిర్గుణ బ్రహ్మం గురించి, బ్రహ్మము గురించి ప్రసంగం మొదలుపెట్టాడు. ఎవరిని? శంకరాచార్య గారు. ఈశ్వరు అంత నాకేంటి, నేను సాగటానికి సిద్ధం, నా విష్ణువు యొక్క రూపాన్ని నిలబెట్టు. ఆ విష్ణువు యొక్క రూపాన్ని నాకు చూపిస్తే నా మనస్సు ఆ రూపం మీద నిలబెట్టి నేను గాలిని విడిచిపెడతానరా. ఈ బ్రహ్మమును బ్రహ్మం అంటే నేను సావధానం సిద్ధంగా నాకు ముందు వచ్చి ఈ పురాణాలు ఏం చేతి నేను ఎక్కడ వింటాను డైరెక్ట్గా అడిగేసినండి. ఏ బ్రహ్మము నిరాకారం నిర్గుణం ఇలా మొదలుపెట్టాడు ఆచార్య మరి పెడితే ఇప్పుడు నేను చావడానికి సిద్ధంగా మన అనవం పారగంటలో చావడానికి సిద్ధంగా వస్తుంది నువ్వు సిద్ధం అయ్యావు ఇప్పుడు ఇక్కడికే. ఇప్పుడు నిరాకారం 18 భగవద్గీతలో 18 అధ్యాయం ఉంది, 9 అధ్యాయం ఉంది, కఠోపనిషత్తులో ఉంది, భూభారం ఉపనిషత్తులు ఉంది, ఏ పురాణాలు నాకించరావా? నువ్వు విష్ణువు యొక్క రూపాన్ని నాకు చూపించు. మహావిష్ణువు యొక్క రూపాన్ని నాకు చూపించిన వెంటనే నా రూపంలో నా మనస్సును నిలబెడతాను. ఆ మనస్సు నా రూపంలో నిలబెట్టి నా ప్రాణాన్ని విడిచిపెడతాను. అలాగే చూసిరా ఈ కురం ఈ ఉపనిషత్తులు కూడా నేను ఎక్కడ వినగలను? నువ్వు చెప్పడానికి టైం లేదు, నేను వింటానికి టైం లేదు. ఆ విష్ణువు యొక్క రూపాన్ని నాకు చూపించు. అది చెప్పడం ఎలా చెప్పిన చెప్పమంటారండి? ఆ రూపమే నా మనస్సు నిలబెట్టి ప్రాణం విడిచిపెడతాను. మామూలుగా విడిచిపెట్టి ప్రాణం ప్రాణాన్ని మామూలుగా విడిచిపెట్టాను. నా మనస్సు నా రూపమే నిలబెట్టి ప్రాణాన్ని విడిచిపెడతానండి. ఆచార్య స్వాముల వారికి ఆచార్య స్వామి వారు తల్లి చెప్పినట్టే చేశారు. ఆచార్య వారు నిరాకారం గురించి మాట్లాడితే ఒక సాకారంలోకి వెళ్ళింది, నిరాకారం నుంచి సాకారంలోకి వెళ్ళింది. ఆచార్య వారు నిరాకారం నుంచి మొదలుపెట్టారు, తల్లి సాకారంలోకి వచ్చింది. హరహర శంకర జయ జయ శంకర, హరహర శంకర జయ జయ శంకర, హరహర శంకర జయ జయ శంకర, హరహర శంకర జయ జయ శంకర. ఆచార్య స్వామి వారికి టీచింగ్ అంటే ఇష్టం. వారం టీచర్, ఈ మాట మేది టీచర్, వీడు వారం టీచర్, వీడు గ్రేట్ టీచర్, డిస్టింగ్విష్ టీచర్. అంటే సబ్జెక్ట్ చెప్పటంలోనే వాళ్ళ అనుభవాలు ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చారు. పొద్దున్న స్నానాలు చేసి కాచులు తాగడం కాబట్టి ఇంత పుచ్చుకొని పుస్తకాలు అనేవాడు, జపం చేసిందనేవాడు కాదు, పుస్తకాలు తీయిందనేవాడు ఎవరు ఆచార్య. అంటే ఆ సబ్జెక్ట్ చెప్పడం ఆ టీచింగ్లోనే వాడికి ఇంటికెళ్ళి చదువుకోకర్లేదు, వాడు బ్రెయిన్ పట్టించారు. ఒక టీచర్ చెప్తే నేను ఇంటికెళ్ళి చదువుకోకర్లేదు, ఇంకప్పుడే వాడు అది ఉంటే చాలు, వాడు మూడు మార్కులు వచ్చేస్తాడు. ఆ శ్రవణ భక్తి అది, అదేంటది ఆ శ్రవణ వినటువంటి భక్తి తోటి ఉంటారు, అది శ్రవణ భక్తి. స్నానాలు చేయించిన తర్వాత స్నానాలు ఎప్పుడు చేస్తారని కనిపెట్టుకుని కూడా తీయండి పుస్తకాలను కూడా ఆచార్యులు. పూజ మొదలెట్టిన అనుకోండి ముందు పుస్తకాలు తీయండి అనేవాడు. హరహర శంకర జయ జయ శంకర, హరహర శంకర జయ జయ శంకర, హరహర శంకర జయ జయ శంకర. ఆచార్యులు అన్నిని పోయి ఈ ఫిలాసఫర్, ఆ రైటర్, రిఫార్మర్ అన్నిని అన్ని కోణాలు జరిపించినాయి అక్కడ. సన్యాసి హరహర శంకర జయ జయ శంకర,